ஆத்ம பண்ணுறாரு. ஓம் நமோ நாராயணாய, நாராயணா நாராயணா நாராயணா, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நம சிவாய. சிவாய நம சிவாய நம ஓம் நம சிவாய, சிவாய நம சிவாய நம ஓம் நம சிவாய, ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நமோ வெங்கடேஷாய, ஓம் நமோ வெங்கடேஷாய, ஓம் நமோ வெங்கடேஷாய. ஓம் சக்தி, ஓம் சக்தி, ஓம் சக்தி, ஓம் சாந்தி, ஓம் சாந்தி, ஓம் சாந்தி. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెల 28వ తేదీ పాతాళమెరక గ్రామానికి మనం అందరం ఇచ్చేసి ఈ జ్ఞాన యజ్ఞాన్ని జరుపుకుంటాం. కేకి రాజుగారు 1928వ సంవత్సరం నవంబర్ 28వ తేదీన జన్మించారు. 1928వ సంవత్సరం నవంబర్ 28 స్వగ్రామం ఐభీమవరం. ఐభీమవరం తర్వాత ఆయన చదువుకుంది ఉండే పూర్వపు రోజుల్లో మనకి హై స్కూల్స్ తక్కువ ఉండే, హై స్కూల్ పాలకొల్ల హై స్కూల్ ఏ కొన్ని హై స్కూల్ ఉండే, భీమవరం చాలా తక్కువ హై స్కూల్స్. మన పశ్చిమ గోదావరి జిల్లాకి మొట్టమొదటి ప్రాచీనమైన హై స్కూల్ నర్సాపురం టైలర్ హై స్కూల్. నర్సాపురం టైలర్ హై స్కూల్ రోజుల్లో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో హై స్కూల్ లేదు. ప్రొఫెసర్ జ్ఞానానంద బాగా పూర్వీకులు మన తాతలో ముత్తాతలో చదువుకుంటే నర్సాపురం వెళ్ళి టైలర్ హై స్కూల్లో చదువుకున్నారు. జ్ఞానానంద వాళ్ళు టైలర్ హై స్కూల్ స్టూడెంట్స్. పాలకుల నుంచేమో పాలకులు వెళ్ళి, పాలకుల నుంచి మెయిల్కేమో నర్సాపురం వెళ్ళారు. మెయిల్ అంటే రహదారి పడవ. ఒక్క టైలర్ హై స్కూలే ఉండేది. తర్వాత నెమ్మదిగా వచ్చినాయి కాలేజీలు. పశ్చిమ గోదావరి జిల్లాలో కాలేజీ అనేది రాజమండ్రిలో ఉండేది. కాలేజీలో ఇంటర్మీడియట్ చదవాలంటే కాలేజీ రాజమండ్రి వెళ్ళి ఇంటర్మీడియట్ చదివేవారు. ఇంజనీరింగ్ చదవాలంటే మద్రాసు వెళ్ళి గిండీ కాలేజీలో చదవాలి. గిండీకి కాలేజీలు లేవు. కాకినాడ అయ్యి తర్వాత వచ్చినాయి. మద్రాసులో గిండీ కాలేజీలో చదవాలి, అది కోయంబత్తూరులో కాలేజీ ఉండేది. అప్పుడు మనం తమిళన్స్, మనం కాంపోజిట్ స్టేట్, మనం తమిళన్స్ కలిసి ఉండేవాళ్ళం. అవి మద్రాసులో గిండీ కాలేజీ స్టూడెంట్స్, అది కోయంబత్తూరులో కాలేజీ చాలా తక్కువ కాలేజీలు. అంటే విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు చాలా అవకాశాలు వచ్చినాయి, హై స్కూల్స్ వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, ఎంతో విద్యా మన విద్యారంగంలో చాలా అభివృద్ధి అవుతుంది. మన భారతదేశం ఎంతో కొంత అభివృద్ధి కనిపిస్తోంది. క్వాలిటీ సామాన్యంగా ఉన్నా క్వాంటిటీ పెరుగుతుంది. అలాగే కేవీకే రాజుగారు ఉండే హైస్కూల్లో చదువుకున్నారు, తర్వాత అమెరికా వెళ్ళటం, అక్కడ ఇంజనీరింగ్ చేయటం, ఇదంతా అయిన తర్వాత కొంతకాలం ఉద్యోగం చేశారు కలకత్తాలో. ఆయన కలకత్తాలో ఉద్యోగం చేసినప్పటి నుంచి కూడా కేవీకే రాజుగారు నాకు పరిచయం. వారి తోడేళ్ళు గారు జిన్నూరులో ఉండేవారు. వారి ఇంటికి వచ్చి మా ఇంటికి కూడా చూడటానికి వస్తూ ఉండేవారు. ఆ కలకత్తాలో ఉద్యోగం చేసేవారు, ప్రైవేట్ కంపెనీలో ఏదో చేసేవారు. తర్వాత వారి అత్తగారి పుట్టిల్లు మా కుటుంబం. కేళికరాజు గారు అత్తగారి కుటుంబం జిన్నూరే, మా కుటుంబం. తర్వాత ఆయన ఏదో పెద్ద పెద్ద పరిశ్రమలు పెడదాం, బాగా సంపాదించేద్దాం అనే మనస్తత్వం కాదయింది. ఏదో ఉద్యోగం చేశారు. తర్వాత వారి అబ్బాయికి ఏదో ఉద్యోగ ప్రయత్నంలో చేస్తే ఎవరో సలహా చెప్పారు, సీనియర్ ఐఏఎస్లు ఎవరో, ఎందుకంటే మీరు ఇంజనీర్, మీ అబ్బాయి ఇంజనీర్, మీకు ఉద్యోగాలు ఎందుకు, ఏదైనా పరిశ్రమ పెట్టుకోండి అని చెప్తే సలహా ప్రకారం హైదరాబాద్ లో పరిశ్రమ పెట్టాలి. బాగా సక్సెస్ అయింది. ఫస్ట్ ఇండస్ట్రీ అని పెట్టింది, బాగా సక్సెస్ అయింది. అదే కేవీకే రాజు గారిలో ప్లస్ పాయింట్. ఫస్ట్ ఇండస్ట్రీ ఎప్పుడో సక్సెస్ అయిందంటే మన అభివృద్ధిలోకి వస్తాం. ఫస్ట్ ఇండస్ట్రీ సక్సెస్ అయింది, ఆర్థికంగా అందుకున్నారు. తర్వాత మిగతా విషయం మీకు తెలుసు, కాకినాడ నాగార్జున ఫెర్టిలైజర్స్ స్థాపించడం ఇవన్నీ చేశారు. కానీ ఏమిటంటే ఇంకా అంటే ఆయనకు ఉండేది, మా ఫాదర్ చాలా కాలం జీవించారండి, మా ఫాదర్ ఎంతకాలం జీవించారో అంతకాలం నేను జీవిస్తానని చెప్పేవారు ఆయన. కానీ వాళ్ళ ఫాదర్ జీవించినంతకాలం ఆయన జీవించలేదు. ఆయన అనుకున్నారు ఇంకో 15 సంవత్సరాలు నేను జీవిస్తానని అనుకున్నారు. కానీ వాళ్ళ తండ్రి గారే బాగా జీవించారు. కానీ ఆయన కూడా తొందరగా చనిపోతామని అనుకోలేదు. భగవంతుడి నిర్ణయం చెప్పడం, ఆ దేహం ఎందుకు వచ్చిందో అది అయిన వెంటనే, ఆ దేహం యొక్క ప్రారంభం అయిన వెంటనే అది ఒక క్షణం కూడా ఆగదు. అదే దేహం అయిపోయింది, ఆ పని ఆయన వచ్చిన పని పూర్తి, భూమి మీదకి వచ్చిన పని పూర్తి, ఆ దేహ ప్రారంభం పూర్తి అయిపోయింది. ఆ దేహం ద్వారా జరగవలసిన పని పూర్తి అయిపోయింది. ఇక్కడే రమణ మహర్షి గారి సిద్ధాంతంతో ఇక్కడ ఉంది. నీకు కోరిక ఉన్నా, నీ కోరిక లేకపోయినా, నీకు సంకల్పం ఉన్నా, నీకు సంకల్పం లేకపోయినా, నీ దేహాన్ని భగవంతుడు భూమి మీదకి ఏ పని మీద పంపించాడో ఆ పని జరిగిపోతూ ఉంటుంది. నేను అది చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను, నేనేం అనుకోవద్దు. అది భగవంతుడి నిర్ణయం ప్రకారం అది జరిగింది. నీకు గొప్పలు అనవసరం, గొప్పలు కలిగితే చెప్పలు వస్తాయి. భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారం అది జరిగింది. ఒకవేళ నువ్వు ఏదైనా ఇచ్చివు చేసినా అది భగవంతుడి నిర్ణయం. అంటే కేవీకే రాజు గారికి ఏదో పరిశ్రమ పెట్టేద్దాం, ధనవంతులు అయిపోదాం, నిజంగా ఉద్దేశం మట్టమట్టం లేదు. ఆయన ఉద్యోగం చేసుకునేవారు. పరిస్థితుల ప్రభావం వల్ల అలాగలా టర్నింగ్ పాయింట్ అలాగలాగలా వచ్చి అని పారిశ్రామికవేత్త అయ్యారు. తర్వాత భక్తిభావం ఉండేది, తర్వాత ఓం శాంతి గురించి కూడా కొంత ప్రచారం చేశారు. కానీ అది దాని గురించి కొంత టెన్షన్ వచ్చింది కాకినాడ ఫ్యాక్టరీ గురించి. కానీ దాని అభివృద్ధి అని కళ్ళతో చూసుకురాలిపోయారు. ఒక మాట అంటా ఉండారు డైరెక్టర్స్ అందరితో చెప్పి, కాకినాడ ఫ్యాక్టరీలో వచ్చిన లాభాల్లో 1 కోటి రూపాయలు అన్న సంవత్సరానికి 1 కోటి రూపాయలు తీసి మంచి పనులు ఖర్చు పెట్టాలండి అని చెప్పారు. ఆయన ఉద్దేశాలు కూడా చెప్పారు. ఒక ఐడియల్గా ఒక స్కూల్ హైదరాబాద్ ప్రాంతంలో స్థాపించాలని. మనకు 2 చేతులే భగవంతు, చేతులన్నీ భగవంతుడి. మనకు 2 చేతులు ఉన్నాయి కానీ భగవంతుడికి అన్ని చేతులు. కేవీకే రాజు గారు పెద్ద ఎత్తున ఏదైతే చేద్దాం అనుకున్నారో ఆ పని మన పాతాళ మేరకి పరిమితం చేసి ఈ పాతాళ మేరకు ప్రాంతంలో ఆ కేవీకే రాజు గారి యొక్క సంకల్పాన్ని పోషించడానికి, ఆయన గౌరవాన్ని నిలబెట్టడానికి, ఆయన కీర్తిని కాపాడటం కోసం మన శివ ఆయన కేవీకే రాజు ఫౌండేషన్ అనే పేరు మీద ఏదో ఒక విలేజ్ని ఒక యూనిట్ ని కేంద్రంగా తీసుకుని అతను పని చేస్తున్నాడు. ఒక రకంగా కేవీకే రాజీ గారు శివరూపంలో సజీవంగా జీవిస్తున్నారు. శివరూపంలో ఆయన సజీవంగా జీవిస్తున్నారు. అందుచేత ఏ పని చేయాలన్నా శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. మీరందరూ వెళ్లిపోయేటప్పుడు ఈ 2 బిల్డింగ్లు చూసేయాలండి. ఈ కుడి పక్కన బిల్డింగ్, ఎడమ పక్కన, అంటే లాంఛనం కోసం కట్టే బిల్డింగ్లు ఎలా ఉంటాయి, ప్రేమతోటి శ్రద్ధతోటి భక్తితోటి ఇతరుల హితవు కోరి కట్టే బిల్డింగ్లు ఎలా ఉంటాయి అవి మీకు తెలుస్తాయి. మీరు ఈ కుడి ఎడమ వైపున బిల్డింగ్, కుడి వైపున బిల్డింగ్ చూసి వెళ్ళండి. ఇది ఎవరో సొంత పని కాదు, ఇది 10 మంది చదువుకోవడానికి వీలుగా కట్టించారు. ఈ బిల్డింగ్ చూసినప్పుడు నాకు చాలా బాగా కట్టారు, అన్ని విధాలు బాగున్నాయి, స్ట్రాంగ్ గా బిల్డింగ్లు కూడా స్ట్రాంగ్ గా కట్టారు. లాంఛనం కోసం అడ్వర్టైజ్మెంట్ కోసం కట్టిన బిల్డింగ్లు కాదు. ఈ బిల్డింగ్లు కడితే మన ఎవరు మన ఇంజనీర్ ఎవరు మోక్షగండం విశ్వేశ్వరయ్య సర్వేశ్వర కాటన్ గారు, కాటన్ గారు మన ఆయన మోక్షగండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన కర్ణాటక వాడారు, మన ఇంజనీర్ కాటన్. ఆయన ఎంత శ్రద్ధగా కట్టారు. వాళ్ళు కర్మయోగులు, కర్మని ఎవడైతే యోగంగా చేస్తారో వాళ్ళని కర్మయోగులు అని పిలుస్తారు. సరే అర్థం కాటన్ 100 సంవత్సరాలు దానికి ఏ ప్రాణం పోసాడు ఆనకట్టకి, 130 సంవత్సరాలు. మనం ఇప్పుడు 100 సంవత్సరాలు ప్రాణం పోస్తే 30 సంవత్సరం అది కొట్టుకుపోతున్న ప్రవాహం, బిల్డింగ్ కొట్టుకుపోతుంది. ఒక దేశభక్తి లేదు, ఒక ప్రేమ లేదు, తోటి మానవుడి పట్ల ఒక ఆప్యాయత లేదు. అంటే పని ఎందు శ్రద్ధ లేదు, పని ఎందు భక్తి లేదు, పని ఎందు విశ్వాసం లేదు. ఇది కలకాలం ఉండాలి. ఇక్కడ 10 మంది చదువుకోవాలి, అభివృద్ధి తోటి కట్టినటువంటి బిల్డింగ్లు ఇవన్నీ కూడా మీరు వెళ్ళేటప్పుడు చూసేయాలన్నా, అంటే క్వాలిటీ వర్క్ లో క్వాలిటీ ఎలా ఉంటుందో చూడటం కోసం నేను చెబుతున్నాను. ఇప్పుడు ఏదైనా భక్తి, జ్ఞానము, వైకుంఠం, కైలాసం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, సహజ జ్ఞానం, స్వరూప జ్ఞానం, మోక్షజ్ఞానం ఇవన్నీ అటుపెట్టండి. ఇది కాకుండా మనం ఈ లోకంలో మంచి పని చేయడానికి కూడా, ఈ లోకంలో అభివృద్ధిలోకి రావటానికి కూడా, విద్యారంగంలో, ఆర్థిక రంగంలో, పారిశ్రామిక రంగంలో, నైతిక రంగంలో, ఏ రంగంలో అయినా సరే, ఈలో దైవం పరతత్వం అటు ఉంచండి. ఈ లోకంలో కూడా మన అభివృద్ధిలోకి రావడానికి శ్రద్ధ అవసరం, భక్తి అవసరం, వినయం అవసరం, విశ్వాసం అవసరం. ఇప్పుడు పరవిద్య నేర్చుకోవడానికైనా శ్రద్ధ ఉండాలి. అపరావిద్యలు, ఈ భూమికి సంబంధించినటువంటి లోకానికి సంబంధించిన విద్యలు నేర్చుకోవడానికైనా శ్రద్ధ ఉండాలి. అందుకే కృష్ణుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ వల్ల మాత్రమే జ్ఞానం లభిస్తుంది. అంటే ఈ లోకానికి సంబంధించిన జ్ఞానమైనా పరలోకానికి సంబంధించినటువంటి. ఈవేళ ఉదయం కార్యక్రమాలు ఏమిటంటే, ఇక్కడ ఈ స్కూల్లో స్పోర్ట్స్ లో, ఆటల్లో, పాటల్లో, చదువుల్లో బాగా లాస్ట్ ఇయర్ 1st మార్కులు వచ్చిన వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇప్పించారు, మెమెంటోలు ఇప్పించారు ఆ టీచర్స్ అందరూ కలిసి. తర్వాత పుష్పమాలతో అలంకరించాం కేవీకే రాజు గారిని, ఇద్దరు ఇంజనీర్లే కేవీకే రాజు గారిని. తర్వాత మనం సర్ ఆర్థర్ కాటన్, ఆర్థర్ సర్ ఆర్థర్ కాటన్ అంటే నాకు ఇష్టం ఉండదు, కాటన్ మహర్షి అది. అందరూ కాటన్ కాటన్ ధర, కాటన్ ధర అంటే అలవాటు అందరికి. కాటన్ ధర కాదు, కాటన్ మహర్షి అంటే ఇది ఒక తపస్సు. ఆయనకి ఆనకట్టి కట్టేటప్పుడు అనారోగ్యం చేస్తే ఆరోగ్యం కోసం 1 సంవత్సరం సెలవు పెట్టి స్విట్జర్లాండ్ వెళ్ళారు. 6 నెలల్లో ఆరోగ్యం చిక్కింది, అంటే అనారోగ్యం తగ్గింది. ఎందుకు, ఇక్కడ మనకు ఆరోగ్యం బాగుంది కదా, అక్కడ ఎలా కడుతున్నారు, ఏంటో దవలేశంలో పని అప్పు చెప్పి వచ్చాం, వాళ్ళు సరిగ్గా చేస్తున్నారు అంటే ప్రతి ఇటుకీ చూసుకునేవాడు ఆయన. ఆ రోజుల్లో పైగా సిమెంట్ లేదు, సొన్నంతో చేసే పనులని. సెలవు ఇంకో 6 నెలలు ఉండగానే వచ్చేసి దవలేశంలో కూర్చున్నారు. ఒక 4 ఆనకట్ట దగ్గర 10 మంది మనుషులు పనిచేస్తుంటే కూర్చేసి కూర్చో వాళ్ళకి వాళ్ళకి మోక్షం వచ్చి వాళ్ళని వరిస్తుంది.
96 సంవత్సరాలు జీవించాడు, ప్రశాంతంగా ఉండేవాడు. కొంతమందికి కృతజ్ఞత అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఆ ఆనకట్టి కట్టేటప్పుడు ఆ రోజుల్లో మునసువాలు కర్ణాలు ఉండేవారు. ఆనకట్టి కట్టేటప్పుడు ఆయనకు కొంచెం మునసువులు కర్ణాలు మనుషులను పంపుతూ ఉండేవారు. అంటే అక్కడ పేమెంట్ డబ్బు అక్కడే ఇచ్చేసేవారు ఆనకట్టి దగ్గర. ఉరికే ప్రోత్సాహం కోసం మనుషుల్ని చేసి పంపితే అదాని సొంతానికి ఉపకారం కదా. ఆనకట్టికి పని చేసేటప్పుడు ఆ ఉపకారం చేసినందుకు కాను, ఆయన సొంతంగా చేస్తున్నట్టుగా భావించి ఎవరైనా మన ఇండియన్స్ ఈ ప్రాంతం నుంచి, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి నుంచి ఎవరైనా లండన్ వెళితే, ఆయన లండన్లో ఉండేవారు, రిటైర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు ఇంగ్లాండ్. ఫలానా రావులు పోలం కర్ణం గారు బాగున్నారా, మాకు మనుషులను పంపేవారే, ధవళేశ్వరుని మనసు వారు ఎలా ఉన్నారు, ఆ జ్ఞాపకం చూడండి, పేర్లు పెట్టి చెప్పేవాడు 96 సంవత్సరాల వయసు. ఇప్పుడు ఏళ్ళు మనం ఎవరికైనా ఉపకారం చేస్తే రేపు మర్చిపోతారు. అదే కృతజ్ఞతాభావం లేదు అసలు. పోయి ఈ మునసోల కర్ణాలు కానీ సొంతానికి ఎవరు ఉపకారం చేయలేదు, ఆనకట్టుకు చేశారు. ఆనకట్టుకు చేస్తే తనకే చేస్తున్నట్టుగా ఆయనకు అనిపించేది, వాడికి ఆట ఉండదు. అంటే గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత. ఎంచేదన్న జీవితంలో మనం పైకి రావాలంటే కృతజ్ఞతాభావం కూడా ఉండాలి. మనం ఎవరైనా ఒకరి వల్ల అభివృద్ధిలోకి వచ్చామనుకోండి, వాళ్ళ పట్ల మనకి కృతజ్ఞత కనుక ఉంటే ఈశ్వరుని కృపకు పాత్రపోవచ్చు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, శ్రద్ధ రాకపోతే ఏది రాదు, శ్రద్ధ చాలా ముఖ్యం. తర్వాత మనకి భౌతికమైన అభివృద్ధికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి భక్తి అవసరమే, శ్రద్ధ అవసరమే, ఆ వివేకం అవసరమే. విచక్షణ, వివేకం, ఆ విచక్షణ, ఆ నేర్పు, ఓర్పు, ఇవన్నీ అవసరమే. దేనికి? పరతత్వాన్ని సాధించడానికి కాదు, భౌతికంగా కూడా అభివృద్ధిలోకి రావటానికి. అంటే మనం ఇదంతా ఈ మంచి పనులన్నీ చేయటం ఎందుకంటే ఇదే గమ్యం కాదు, మనం పొందవలసింది వేరే ఉంది. మనం పొందవలసింది వేరే 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 ఉన్నాయి. ఈ మంచి పనులన్నీ ఆ వేరే వస్తువు దగ్గరికి, ఆ పరతత్వం దగ్గరికి, గమ్యం దగ్గరికి మనం తోలుకుపోతాయి. అందుకు ఈ మంచి పనులన్నీ. రామకృష్ణ పరమహంస గారు సన్యాసి, ఆ మాంకు ఒకరు, రామకృష్ణ మిషన్ మాంకు ఒక ఆయన నాకు స్నేహితుడు. ఆయన ఎప్పుడైనా రమణ మహర్షి గారు ఫిలాసఫీయో లేకపోతే ఎవరో ఏదో మాట్లాడుకున్నప్పుడు ఈ మిథ్యావాదం వచ్చింది. మిథ్యావాదం అంటే దాని మిథ్య అనేది దేన్ని అంటారంటే, ఉందని చెప్పడం, లేదని చెప్పడం, లేదు అని చెప్పడం, ఉందని చెప్పడం, దాన్ని మిథ్య. ఈ ప్రపంచం అంతా మిథ్య అంటారు. అంటే ఈ ప్రపంచం ఉందా అంటే ఉందని చెప్పడం. ఏం చేసి నిద్రపు ఎక్కడే కనిపించడం లేదు, గాఢ నిద్రలో ప్రపంచం ఏం కనిపించడం లేదు. ఇంతవరకు ఈ ప్రపంచం నేనున్నాను ఎవరితోటి చెప్పలేదు. ఈ ప్రపంచం ఎప్పటి నుంచి ఉందో, మధ్యలో వచ్చాం, మధ్యలో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. కొన్ని లేదంటే కనిపిస్తోంది, ఉన్న దాని వలే కనిపిస్తోంది, లేదంటే కనిపిస్తోంది, ఉందా అంటే గాఢ నిద్రలో మనకి ఈ ప్రపంచం యొక్క ధ్యాస లేదు, జగ ధ్యాస లేదు, లోక ధ్యాస లేదు, ఏమీ ధ్యాస లేదు. అంటే మిథ్య అంటే ఇది లేదు అని చెప్పలేం, ఇది ఉన్నది అని చెప్పలేం, దాన్ని మిథ్య అని అంటారు. అంటే మనం ఇక్కడ అరుణాచలంలో ఆ మిథ్య నేను గురించి చెప్పుకున్నాం. అంటే ఈ మిథ్య నేను ఈ స్తంభం మీదే లోకమేంటి, లౌకిక విషయాలు, ఇంద్రియ విషయాలు అన్నీ కూడా ఈ అన్నింటి మీద, దీని మీద ఆధారపడి ఉన్నాయి విషయాలన్నీ కూడా. లోకము, ఈ మంచి చెడ్డలు, జయాపజయాలు, కష్ట సుఖములు, ఇవన్నీ వీటి మీద ఆధారపడ్డాయి. ఇప్పుడు మనకి జయాపజయములు వస్తాయనుకోండి, జయం వస్తే సంతోషిస్తున్నాం, ఆపజయం వేస్తే బాధపడుతున్నాం. అంటే జయం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటున్నాం, ఆపజయం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటున్నాం. జయం వచ్చినప్పుడు పొంగిపోతున్నాం, ఆపజయం వచ్చినప్పుడు కుంగిపోతున్నాం. ఇలా ఉండకుండా యూనిఫారం గా ఉండాలంటే గౌరవం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, అగౌరవం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం. ఇలాగే ఒక రకంగా హెచ్చుతగ్గులుగా ఉంటున్నామంటే దానికి కారణం మనలో ఉన్నటువంటి మిథ్య నేను, అంటే దేహగతమైన నేను. నేను ఒకసారి ఆయన తోటి మాట్లాడుతున్నాను, రామకృష్ణ మఠ స్వామి తోటి, ఏమన్నా ఇదంతా మిథ్య అంటున్నారు కదా, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటే లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదని భగవంతుడు చెప్పాడు కదా. అంటే అదంతా నిజమేనండి, అదంతా సత్యమేనండి, అదంతా వాస్తవమేనండి, కానీ అనేవారు. ఉన్నదేదే ఉంది, భగవంతుడే ప్రమాణం కదా మనకి, గీతలో చెప్పాడు కదా, ఉన్నదేదే ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు. ఉరికి నీకు కనిపిస్తానంటే మనకి ఇదంతానే. ఏదో గొప్ప గొప్ప పనులు చేస్తాం అనుకోండి, అంటే వేదంలో ఏం చెప్పాడంటే, గొప్ప కర్మ వల్ల కానీ, గొప్ప పేరు ప్రఖ్యాతుల వల్ల కానీ, గొప్ప సంతానం వల్ల కానీ, లేకపోతే ఎన్ని ఈ ప్రపంచంలో ఎన్ని గొప్ప పనులు చేసినప్పటికీ దానివల్ల మీకు ఆత్మజ్ఞానం కానీ, అమృతానుభవం కానీ కలగదు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఊరేగింపులు వస్తాయి, కానీ అమృతానుభవం దీనివల్ల కలుగదు అని వేదంలో చెప్పింది. ఇవన్నీ చెబితే ఆయన ఏమనవరంటే, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, భగవద్గీతలో మాటలు చెబుతున్నారు, మళ్ళీ కాని ఆ కాని అని ఎంచుకంటున్నారంటే, స్వామి అది తత్వం రైతే, ఆ తత్వాన్ని అందుకోవాలి కదా మనం. ఆ తత్వాన్ని అందుకోవాలంటే కొంత స్వార్థం లేని పని కొంత చెయ్యాలి. అది నిష్కామ కర్మ చేస్తే, నిష్కామ భక్తి కనుక చేస్తా అంటే, ఇది ఒక ఇదంతా మిజ్జ అయినప్పటికీ ఇది మనం దీనివల్ల మనకు చిత్తశుద్ధి కలుగుతుంది, మనస్సు బాగుపడుతుంది, ఇంద్రియ నిగ్రహం వస్తుంది, విషయ చింతన తగ్గుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏది చెడ్డ జరిగినా, ప్రపంచంలో ఎక్కడ ఏది అన్యాయం జరిగినా, ప్రపంచంలో ఎక్కడ ఏది పొరపాటు జరిగినా, ప్రపంచంలో ఎక్కడ ఏది నాశనం జరిగినా దానికి స్వార్థమే కారణం, మానవుడుకున్న స్వార్థమే కారణం. ఆ స్వార్థం తగ్గాలంటే ఏదో కొన్ని మంచి పనులు చేస్తేనే కానీ, భగవంతుని స్మరించుకుంటేనే కానీ మనకి స్వార్థం తగ్గదు. అంచేత మీరు చెప్పింది తత్వం నిజమైనప్పటికీ ఇటువంటి మంచి పనులు కూడా మనం చేస్తూ ఉండాలి. మంచి పనులు చేస్తుంటే చిత్తశుద్ధి వస్తుంది, ఆ చిత్తశుద్ధి ద్వారా మనం మోక్షాన్ని పొందొచ్చు అని చదివి అన్నీ కాదనడానికి వీల్లేదు. తత్వం రైతే కాని అంటే ఈ కూడా మనం చెయ్యాలి, ఈ మంచి పనులు కూడా చెయ్యాలి, భగవంతుడి నామం స్మరించుకోవాలి, భగవంతుడి రూపాన్ని ధ్యానం చేసుకోవాలి, ఈ కూడా విడిచిపెట్టకూడదు. మనం పొందవలసింది పొందే వరకు ఈ కూడా విడిచిపెట్టకూడదు. ఈ కూడా విడిచిపెట్టేసి పొందవలసింది పొందకపోతే ఉభయ భ్రష్టత్వం వస్తుంది మనకి, ఇటు కాకుండా పోతాం అటు కాకుండా పోతాం. ఇక్కడ చేయవలసిన మన ధర్మాన్ని ఆచరిస్తూ, మనం మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ, మన సమాజానికి మనం రుణపడకుండా, అదే సమాజం కూడా మనకు చదువు చెప్పించింది, సమాజం మనం పోషిస్తుంది, సమాజం ఎంతో కొంత మనకి మంచి నేర్పుతుంది అని చెప్పి సమాజానికి కూడా మనం తిరిగి రుణం తీర్చాలి. ఒక వ్యక్తి డాక్టర్ అయ్యాడంటే సమాజం ఖర్చు మీద డాక్టర్ అవుతున్నాడు. ఒక వ్యక్తి ఇంజనీర్, గొప్ప ఇంజనీర్ అయ్యాడంటే సమాజం ఖర్చు మీద అది అవుతున్నాడు. అంచేది సమాజం కూడా ఇంతమంది విద్యావంతులు ఉన్నారంటే సమాజం వల్ల సమాజం కూడా వాడికి నేర్పిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే తిరిగి మనం సమాజానికి రుణం తీర్చుకోవాలి. అంటే ఇలా కూడా కొన్ని మంచి పనులు చేస్తూ ఉండాలి, మనం చేయగలిగినంత మంచి పనులు చేస్తూ ఉండాలి. మంచి పనులు చేస్తున్నా దుఃఖం వస్తూ ఉంటుంది. ప్రపంచంలో మంచి చెడ్లు ఉన్నాయి. ఒకసారి మన జీవితానికి మంచి వస్తూ ఉంటుంది, చెడ్డ వస్తూ ఉంటుంది, అనారోగ్యం వస్తూ ఉంటుంది, హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి, అనేక బాధలు మన దేహ ప్రారంభంలో అనేక చూస్తున్నాం. కలిమి వస్తుంది, లేమి వస్తుంది, అదృష్టం వస్తుంది, దురదృష్టం వస్తుంది, ఇవన్నీ భగవాను చెబుతూ ఎన్ని మంచి పనులు బాగా చేసినప్పటికీ చెయ్యి మంచి పనులు చెయ్యి, అంతమాత్రం చేత చెయ్యటం మంచిదే చెయ్యి, అంతమాత్రం చేత నీకు ఆత్మజ్ఞానం వస్తుందని అనుకోవద్దు. నువ్వు ఆత్మజ్ఞానం విచారణ చెయ్యాలి, దానికి ఆత్మజ్ఞానం విచారణ చెయ్యాలి. ఈ మంచి పనులతో పాటు ఆ విచారణ విడిచిపెట్టకూడదు, ఆత్మ విమర్శ చేసుకోవాలి, ఆత్మ విచారణ చెయ్యాలి. లోక విచారణ వల్ల నీకు ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మ విచారణ వల్ల నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. నువ్వెన్ని గొప్ప పనులు చేసినప్పటికీ చెయ్యి మంచిదే, సమాజానికి సంబంధించినటువంటి రుణం తీరుతుంది. కానీ భగవాన్ ఏం చెప్పారంటే, ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఎవరిని చూసినా సమాజంలోకి వెళ్ళి ఎవరిని చూసినా ప్రతి కుటుంబానికి ఏదో బాధ ఉంటుంది. ఏమంటే ఏదో చాలా ఇబ్బంది పడుతున్నామండి, వాళ్ళకి అన్నీ ఉంటాయి, ఇబ్బంది పడుతున్నామండి, ఏదో చేస్తున్నాం, ఏదో ఏమో అన్నీ ఉన్నాయండి, ఇంట్లో అశాంతి లేదు, అన్ని పరిస్థితులు బాగున్నాయి, తినటానికి బాగుంది, అంతా బాగుంది, ఇంట్లో అశాంతి ఉంది. ప్రతి మనిషి ఏదో అశాంతితో బాధపడుతున్నాడు. అందరికీ దారిద్ర్య బాధ లేదు, డబ్బు ఉండి కూడా బాధపడుతున్నారు, చదువు ఉండి బాధపడుతున్నారు, అధికారం ఉండి బాధపడుతున్నారు, అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ రమణ మహర్షి యొక్క సిద్ధాంతం ఎక్కడ ఉంది మీరు గ్రహించారు? నువ్వు నీకు ఎంత గౌరవం ఉన్నా, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చిత్తశుద్ధి వస్తుంది, మంచిదే. కానీ దేహమే సత్యము, దేహమే ఆత్మ, ఆ దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం, ఆ దేహం పట్ల సత్యబుద్ధి ఉన్నంతకాలం, ఈ మిథ్య అయినటువంటి ఈ మిథ్య అనేది ఏదైతే నీకు నేనుగా వ్యక్తమవుతుందో అదే నిజం అనుకున్నంత కాలం, దేహమే నిజం అనుకున్నంత కాలం, లోకమే నిజం అనంత కాలం, ఈ లోకం వేరు, నేను వేరు, లోకం వేరు, నేను వేరు, దేవుడు వేరు, నేను వేరు అనేటువంటి భేదబుద్ధి నీకు ఉన్నంత కాలం, ఈ జన్మ కాదు కదా, నువ్వు కోటి జన్మలు ఎత్తినా నేను దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది, దీనికి రాజీ లేదని చెప్పాడు వాడు రమణమహర్షి. నీకు డబ్బు ఉంటే మంచి పని చెయ్యి, చదువు ఉంటే 10 మందికి పాఠాలు చెప్పదు అంటే మంచిదే, దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది అంటే మంచిదే, దాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ ఏమనంటే అది ఫైనల్ కాదు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఈ దేహాభిమానం, దేహమే సర్వస్వం, ఏది ఏది ఈ దేహము నాదని ఏదైతే చెప్తుందో
అది ప్రతి దేహంలోనే ఉంటుంది. మనకు ఇంకో ఈ దేహం పోతుంది అనుకోండి, ఇంకో కొత్త దేహం వస్తుంది అనుకోండి, ఈ దేహము నాదని చెప్పాడు మళ్ళీ ఆ దేహంలో కూడా ఉంటాడు. వాడున్నంత కాలం వాడి ఆ సమస్య నీకు పరిష్కారం ఉన్నంత కాలం, ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కాదు, కోటి జన్మలు ఎక్కినా నిన్ను దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది. ఈ శరీరం, ఈ శరీరం యొక్క నీడలు ఎలా వెంటాడుతుందో ఆ పరతత్వం తెలుసుకునే వరకు, ఆ స్వతంత్ర స్థితి తెలుసుకునే వరకు, అమృతానుభవం కలిగే వరకు నిన్ను దుఃఖం విడిచిపెట్టదు, అశాంతి విడిచిపెట్టదు, ప్రకృతి విడిచిపెట్టదు, పునర్జన్మలు విడిచిపెట్టవు. ఇందులో సందేహం లేదని చెప్తాను. అంటే ఇదంతా మెరిసి, ఇదంతా బంగారం అనుకోకండి. అంటే బాగానుంది, బాగానే ఉంది, వరా మంచి చేయిగా చేయిగా, సాధన చేయిగా చేయిగా, నిర్మలంగా చేస్తా ఉంటే. కొంతమంది అంటూ ఉంటారు, నేను సాధన పేరు మీద చాలా బాధపడిపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, మోకాలు నొప్పులండి అవి అంటే ఏదో చెప్తా ఉంటారు. భగవాన్ అదక్క చెప్తా, వండర్ఫుల్, మీరు ముందు ఆనందించడం నేర్చుకోండి. ఇంతకు ముందు డ్యాన్స్ చేశారు పిల్లలు, చూడండి మీరు ఉపదేశారం పాడితే మీకు వినపడతామా? మీరు పాడింది, మీరు ఇంతకుముందు ఉపదేశారం పారాయణం చేశారు, మాకు మాకు వినపడక్కర్లేదు అసలు, నీకు వినపడుతుందా? దానికి ఏమైనా అన్నం చంద ఉందా సార్ మీ పారాయణానికి? తగ్గ ఏ ఊరిలో మీటింగ్ పెడితే ఆ ఊరికి వస్తున్నారు, అలా అన్నం చంద ఉందా మీరు పాడిన ఉపదేశాలనికి? అసలు ఈ పిల్లలు చూడండి, నాట్యమా అద్భుతంగా ఉంది, సంగీతమా అద్భుతంగా ఉంది, రచన అద్భుతంగా ఉంది, నేత్రాలకి ఆనందం కలగజేశారు, చెవులకి మన చెవులకి ఆ శ్రవణానందం, నేత్రానందం మన చెవులకు ఆనందం కలగజేశారు, కళ్ళకు ఆనందం కలగజేశారు. డ్యాన్స్ బాగుంది, సంగీతం బాగుంది, ఆ కాలు ఏ పక్కకు చెప్పాలో, చెయ్యి ఏ పక్కకు చెప్పాలో, డ్యాన్స్ బాగుంది, నృత్యంతో కూడినటువంటి ఆ సంగీతం, సాహిత్యం బాగుంది, రచన బాగుంది, మనకి అన్నీ చాలా బాగుండదు. మీకు మనకంటే బాగా చిన్నపిల్లలు వాళ్ళు ఎంత చక్కగా శిక్షణ పొంది నేర్చుకున్నారు చూడండి. మీరు ఉపదేశాలు అసలు మీకు వినపడాలా? మీరు పాడేది మాకు వినపడొద్దండి, అసలు మీరు మీరు పాడే ఉపదేశాలు అసలు మీకు వినపడాలా? మీకు వినపడాలా అసలు? నేను అదే పొద్దున్న టీచర్స్ తోడు చెప్పాను, మీరు భీమవరంలో భారతీయ విద్యాభవన్ ఉంది, ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోండి సరిపోతుందని. అంటే స్పోర్ట్స్ గేమ్స్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, భీమవరంలో భారతీయ విద్యాభవన్ ఉంది, ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోండి సరిపోతుందని. అంటే స్పోర్ట్స్ గేమ్స్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, బీహార్లో భారతీయ విద్యాభవన్ ఉంది, ఆ స్టాండర్డ్ మనం రేపు పాతాడ మెరకలో మెయింటైన్ చేసుకుంటే సరిపోతుందని చెప్తాను. ఆ క్వాలిటీ సరిపోతుంది మనకని వదిన ఏదో సందర్భంలో టీచర్స్ దగ్గర చెప్తాను. ఇప్పుడు ఇంతకీ విద్యా నేను లోపల ఉంది, దుఃఖం బయట లేదు, ఇది బాగా అర్థం చేసుకోండి. దుఃఖం అనేది బయట లేదు, అశాంతి బయట లేదు, అదే బయట ఏమీ లేదు. భగవాన్ కొన్ని కొన్ని విషయాలు చెప్పటంలో నిర్మోహమాటంగా చెప్తారు. అసలు రాజు అనే పడరు అసలు. అంటే మనం ఏదైనా నిష్కామకర్మ చేస్తున్నాం అనుకోండి, మన హృదయం సరళంగా ఉందనుకోండి, మన మనస్సు, మన మాట, మన చేత ఏకంగా ఉందనుకోండి, ఏకంగా ఉందనుకోండి, మనం చేసేది ఆడంబరం కోసం కాకుండా నిశ్చలంగా, నిరాడంబరంగా, నిరహంకారంగా, నిర్మలంగా చేసుకుంటూ పోతున్నాం అనుకోండి. చేసుకుంటూ పోతుంటే మీరు అంటున్నారు కదా, సాధన పేరు మీద చాలా కష్టపడిపోతున్నా, ఆ కష్టాలు అక్కర్లేదు. నిద్రపోతున్న మనిషి మెలకు వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా మేలుకుంటాడో. మీ ప్రవర్తన సరిగ్గా ఉంటే బ్రహ్మజ్ఞానం కూడా మీకు అలాగా వస్తుంది. ఈ మోకాళ్ళ నొప్పులు కూడా ఒక్కం కూర్చోలేకపోతున్నారా? మోకాళ్ళ నొప్పులా? అందుకే కూర్చోటం పోవడం, కూర్చోడం కాదు మోకాళ్ళ నొప్పులు కదా, ఆ మానసిక స్థాయి, మనం చేసే జీవిత, మనం నడిచే జీవిత విధానం, వైరభావం లేకుండా పని చేయటం, ఈ అసూయ ఇటువంటి గుణాలకు దూరంగా ఉండటం, ఉండి ఈశ్వరుడు పట్ల నువ్వు భక్తి కలిగి ఉండటం, శాస్త్రం పట్ల గౌరవం కలిగి ఉండటం, ఏమి లేకుండా కూర్చోలేకపోతున్నానంటే ఏంటి? ఇవన్నీ చేస్తుంటే ఏదో కష్టపడిపోతున్నామండి, బాధపడిపోతున్నామండి, సాధన చేయ ఈ కూడా ఒక్కర్లేదు. నిద్రపోతున్న మనిషి మేలుకోవడానికి ఏం పెద్ద బాధపడిపోడాడు, ప్రశాంతంగా మేలుకుంటాడు. అలా మీ జీవితం సరళంగా ఉంటే నిద్రపోతున్న మనిషి ఎంత ప్రశాంతంగా మేలుకుంటాడో అంత ప్రశాంతంగా మీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఈ వేరు భావన అంటే ఇప్పుడు మనకు అజ్ఞానం ఉందా లేదా అని మీరు ఎవరిని అడగక్కర్లేదు. మీరు వేరు, నేను వేరు, నేను వేరు, ఈ లోకం వేరు, నేను వేరు, దేవుడు వేరు, ఈ వేరు భావన మనకు ఉంది కదా, ఈ సెపరేట్నెస్ భావన ఉంది కదా. ఇది కొన్ని వేలు జన్మల నుంచి వస్తున్నటువంటి అజ్ఞానం యొక్క పాకమే ఈ బుద్ధి. శుభ్రంగా ముదిరిపోయి ఉన్నాం ఎందులో అజ్ఞానంలో. ఆ భేద భావన, ఆ వేరు భావన నీకు ఉందంటే అక్కడ అజ్ఞానం ఉన్నట్టే. దాన్ని ఎలా తొలగించుకోవాలో నువ్వు ప్రయత్నం చెయ్యి. అంతేకాని ఉంది ఉంది అనుకుంటే లాభం లేదు. ఇప్పుడు జ్వరం వచ్చింది మనకి, ఆ జ్వరాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ అజ్ఞానాన్ని, ఆ వేరు బుద్ధిని, ఆ అవిద్యను తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఈశ్వరుడు ఉన్నాడు, గీతలో చెప్తాడు ఈశ్వరుడు ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, సైలెంట్ గా ఉన్నాడు, ఆ పని కూడా సైలెంట్ గానే చేస్తూ ఉంటాడు, ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆ దేహాన్ని ఆడిస్తూ ఉంటాడు, ఆ చేసేది పని, ఆ చేసే పని గుర్తింపు కోసం చేయడు, నీకు తెలియాలని కూడా చేయడు, సైలెంట్ గా చేసిపోతూ ఉంటాడు. ఆ లోపల నీ హృదయంలో నా సద్వస్తువు సత్యవస్తువు బ్రహ్మం ఎలా ఉందో అలా ఉండటం నేర్చుకుంటే ఇంకా ఆ జ్ఞానం ఎక్కడ ఉంటుంది? సూర్యుడికి చీకట కనిపిస్తుందా? మన హృదయంలో నా సద్వస్తువు ఎలా ఉందో అలా ఉండగలిగితే, అలా ఉండటం నేర్చుకుంటే, అది ఎలా ఈశ్వరుడు ఎలా పని చేస్తున్నాడో అలా పని చేయడం నేర్చుకుంటే నీకు అజ్ఞానం ఉంది. దాని అంతా అది ఓడగొట్టుకోక్కర్లేదు, రాలిపోతుంది. అది నీకు తెలియకుండా అని రాలిపోతుంది. ఈ మధ్యన ఒక ఆశ్రమానికి, ఒక ఆశ్రమంలో పెత్తనం చేసి మనిషి కనిపించాడు నాకు. ఆ ఆశ్రమానికి అతను యజమాని. భోజనాలు పెట్టించడం, కాఫీలు పెట్టించడం, తర్వాత వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని పంపడం, వీళ్ళ మర్యాద చేయటం, అది చేయటం, ఇది చేయటం, ఆ వచ్చిన వాళ్ళు స్వాములవారు మీరు చాలా కష్టపడిపోతున్నారంటాం, ఆయన ఏదో పొంగిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు స్వాములవారు మీరు చాలా కష్టపడిపోతున్నారు, చాలా మందికి సేవ చేస్తున్నారంటే ఏదో సేవ చేసుకుంటున్నామంటారు, అలాగే ఆడి పొంగిపోవటం, ఇవన్నీ జరుగుతారు. ఎవడో ఒక ఎవడో బుద్ధిమంతుడు వచ్చాడు అక్కడ ఆశ్రమానికి. ఏమండో మీరు కష్టపడిపోతున్నారు అంతే, చివరికి ఇదంతా మీకేంటంటే ఏదో మీకు గౌరవం వచ్చేస్తామని మీరు అనుకుంటున్నారు. మీకేం గౌరవం వస్తుందో కానీ జ్ఞానం మటుకు రావు. ఒకవేళ గౌరవం వస్తుందేమో రండి, జ్ఞానం మటుకు రాదు. చివరికి మీకు మిగిలేదు చెమట. కొంచెం విచారణ చేసుకోండి, ఏదో తగు మాత్రమే మీ పని, మీ డ్యూటీ చేసుకోండి. మీరు చేయొద్దని ఏదో కష్టపడిపోతున్నాను కష్టపడిపోతున్నాను కష్టపడిపోతున్నాను, మీ దీనివల్ల మీకు గౌరవం రావచ్చు, చెమట మిగులుతుంది. కొంత విచారణ చేసుకోండి. మనసుకు లోచూపు కలగాలి, మనసుకు అంతర్దృష్టి కలగాలి, మనసు పలచబడాలి. ఏదో వాళ్ళు గౌరవిస్తున్నారు, వీళ్ళు గౌరవిస్తున్నాం, వాళ్ళ మీద పెట్టడం చేస్తున్నాం, వీళ్ళ మీద పెట్టడం చేస్తున్నాం, ఈ ఆశ్రమం బాగా నడిపేస్తున్నామని అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకండి చివరికి మీకు ఏ దీని వల్ల మీకు మోక్షం రాదు, శాంతి రాదు. ఏదో 10 మంది మిమ్మల్ని గౌరవించవచ్చు, 4 దండలు ఇచ్చు. మీరు చేసే పని మీరు చెయ్యండి, నిర్మూలంగా చేయండి. నేను వద్దంటం లేదు, కానీ అసలు మీరు పొందవలసిన దానికి దీనికి ఏమి సంబంధం లేదని అది ఆయన చెప్పింది. దీనివల్ల అది వచ్చేది కూడా వచ్చేస్తున్నాను అలా అనుకోకండి. మీరు అనుకున్నట్టుగా అది లేదు, అది ఎలా ఉందో మీకు తెలియదు. అసలు ఇంకోటి వేరు భావన పోయిందనుకో, నా మనిషికి ఇంకా దుఃఖం లేదు. ఆ సెపరేట్నెస్ పోయిందనుకో, నాకు నా మనిషికి సారం లేదు. ఇప్పుడు మనం డబ్బు సంపాదిస్తున్నాం, కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, ఏదో సమాజంలో కొన్ని మంచి పనులు చేస్తున్నాం, ఏదో ఎమ్మెల్యేను పార్లమెంట్ అను ఏదో చేస్తున్నాం, ఇటువంటి పదాలు కూడా చేస్తున్నాం. ఎవరు ఒకటే కోట్ల గురించి పెట్టుకుని ప్రపంచంలో, మన దేశం ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే, వాడు డబ్బు సంపాదించినా, లేదా బాగా చదువుకున్నా, లేదా ఉద్యోగం చేసినా, లేదా వ్యవసాయం చేసినా, ఒకటి వాడికి దుఃఖం రాకూడదు. మన అందరం సుఖంగా ఉండాలి. డబ్బు సంపాదించడం సుఖంగా ఉండటం కోసం, చదువుకోవటం సుఖంగా ఉండటం కోసం, బాగా చదువుకుని ఉద్యోగం చేయటం కోసం, ప్రతి మానవుడు చేసే పని ఏంటంటే దుఃఖం రాకూడదు, సుఖంగా ఉండాలి, అశాంతి రాకూడదు, శాంతిగా ఉండాలని ఏ పని చేసినా దానికోసమే చేస్తాడు. కానీ వాళ్ళు శాంతిగా ఉంటున్నారా? ఇది ఇక్కడ మీరు గ్రహించవచ్చు. డబ్బు సంపాదించుకుంటున్నారు వాళ్ళందరూ శాంతిగా ఉన్నారు. లోకంలో పెద్ద పెద్ద 100 పిజెచ్చిలు పుచ్చుకుని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ శాంతిగా ఉన్నారా? అంటే శరీరానికి సంబంధించిన భోగాలు, భోగాలు శరీరానికి సంబంధించినటువంటి, ఆ శరీరం యొక్క కంఫర్ట్ కి సంబంధించినటువంటి విద్యను నేర్చుకుంటున్నాం. ఆ విద్యల వల్ల శరీరానికి కంఫర్ట్ వస్తుంది. దుఃఖ నివృత్తి, సుఖ ప్రాప్తి ప్రతి మనిషి కోరుకునేది అది. కానీ ఆ సుఖం ఎక్కడుందో మనకు తెలియటం లేదు, ఆ దుఃఖ నివృత్తి ఎక్కడుందో తెలియటం లేదు. ఇది గ్రహించవలసింది. భోగ ప్రవృత్తిలో, విషయ చింతనలో, విషయ భోగ ప్రవృత్తిలో నీకు దుఃఖ నివృత్తి అవ్వదు, దుఃఖం పెరుగుతుంది, సుఖప్రాప్తి రానే రాదు. సుఖము ఎక్కడుందో, ఏ వస్తువులో సుఖం ఉందో, ఏ స్వరూపంలో అయితే, ఏ పదార్థంలో అయితే సుఖం ఉందో, దాన్ని పొందిన తర్వాత వాడు సుఖి అవుతాడు. అది ఎక్కడ సుఖం ఉందో అక్కడ మనం వదిలేసాం, సుఖం లేని చోట వెతుకుతున్నాం. మనకి ధనం సంపాదిస్తాం మంచిది, దాని వల్ల కొంత భోగం వస్తుంది, ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవచ్చు, కీర్తికాంక్షను కూడా, ఆ దురద కూడా సంతృప్తిపరచుకోవచ్చు. కీర్తికాంక్ష కూడా ఒక దురద లాంటిది. ఇలా దొర ఇలా దొరద పెడతాం అనుకోండి, ఇలా గోక్కుంటాం కదండి, గోక్కోకుండా ఉండాలి. కీర్తికాంక్ష కూడా అటువంటిది, ఇంకా గోక్కోవటం పని అది. అన్ని లోకానికి సంబంధించిన విషయాలు. కానీ అసలు సుఖం ఎక్కడ ఉంది? నీ మనసులో ఏమనుకుంటున్నావు? నాకు దుఃఖం రాకూడదు అనుకుంటున్నావు. ప్రాక్టికాలిటీ, గ్రౌండ్ రియాలిటీస్, ఇక కాకమ్మ కథలు కాదు. ప్రతి మనిషి వాడు దేవుడు ఉన్నాడా లేడా అనే సమస్య కాదు. ప్రతి మనిషికి నాకు దుఃఖం రాకూడదు, చావు రాకూడదు, ఎప్పుడూ శాంతిగా ఉండాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాడు. కానీ అది ఎందుకు పొందలేకపోతున్నాడు? వాడు పొందలేడు. ఇప్పుడు తర్వాత కదా, లక్ష జన్మల తర్వాత కూడా వాడు పొందలేడు. నీకు శవబుద్ధి ఉన్నంతకాలం, అంటే అసత్యం పట్ల సత్యబుద్ధి ఉన్నంతకాలం, అనిత్యం పట్ల నిత్యబుద్ధి ఉన్నంతకాలం, ఏ వస్తువు అయితే దుఃఖం తీసుకొస్తుందో ఆ వస్తువు సుఖం తీసుకొస్తుంది అనుకున్నంత కాలం, ఎక్కడైతే నువ్వు మమకారం, ఏ అసత్యం ఎక్కడైతే నువ్వు మమకారం పెంచుకుంటున్నావో, ఏ అనిత్యం ఏ వస్తువు అయితే మృత్యువుకి లోనవుతుందో, మృత్యువుకి ఏ వస్తువు అయితే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుందో, ఆ వస్తువు మీద నీకు మమకారం పెంచుకున్నప్పుడు నీకు వచ్చేది దుఃఖమే సుఖం కాదు. రఘువంశం కూడా, రాముడి రాజ్యం కూడా నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. వాల్మీకి రామాయణంలో చెప్తాడు, కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలిచేది ఏముంది? ఏమీ లేదు. రాముడు దేవుడు అనుకుంటున్నావు, రాముడు గారు, రాముడు ముత్తాత గారు, వాళ్ళందరూ వీరులు, ధర్మాన్ని పాటించిన వాళ్ళు, మామూలు మనలాంటి వాళ్ళు కాదు, గొప్ప వీరులు, వేలాది యుద్ధాలు చేశారు. వాళ్ళ స్వార్థం కోసం కాదు, సమాజం కోసం, మంచి కోసం యుద్ధాలు చేశారు. రాముడు పటాలు పెట్టుకుని మనం పూజిస్తున్నాం. ధర్మాత్ముడు, జ్ఞానవంతులు, వివేకవంతులు, వాళ్ళు వంశం కూడా కొట్టుకుపోయింది. రఘువంశంలో ఎలా అంతరించిపోయిందో రఘువంశం కాళిదాస్ చెప్తాడు. అటువంటి వంశాలు కొట్టుకుపోయి అంత కాల ప్రవాహం అయ్యా, కాలంలో అన్నీ కొట్టుకుపోతాయి. నిలబడేది ఒకటే సత్యం, అది నీ హృదయంలో. అది ఇంద్రియాలకు అందదు, కర్మేంద్రియములకు అందదు, జ్ఞానేంద్రియములకు అందదు, నీ మనసుకు అందదు, నీ పాడు బుద్ధికి అందదు, నీ వివేక. కొంతమంది నేను తెలివైన వాళ్ళు అనుకుని, ఆ తెలివైన వాళ్ళు అనుకుని వాళ్ళకి అసలు అందది. కొన్ని అందకపోతే అందలేదని ఏడిచినా పర్లేదు, అసలు లేదంటున్నారు. అది ఇప్పుడు మనకు హృదయంలో ఉన్న వస్తువు అందటం లేదనుకున్నప్పుడు ఏంటి అందటం లేదు, ఎక్కడో ఆలోచనలో మన ప్రవర్తనలో తేడా ఉంది, ఆలోచనలో తేడా ఉంది అనుకుంటే పర్వాలేదు, అసలు వస్తువే లేదనుకుంటున్నారు. అలా పొగరబొత్తారంగా తయారయ్యారు. దానికి కారణం శాస్త్రం మీద గౌరవం లేకపోవటం. ఒక భగవంతుని మీద గౌరవం లేదు, శాస్త్రం మీద గౌరవం లేదు. భగవంతుడు ఏదైనా ఒక మాట చెప్పాడనుకోండి గీతలో, ఆ మాట మీద మనకు ప్రమాణ బుద్ధి లేదు. ఆ టీవీలో ఒకటి చూడటం, ఆ టీవీలో ఏది చెప్తుంది ఏదో అనుకోవటం, పేపర్లో ఏదో రాస్తారో రాసింది ఏదో అనుకోవటం, భగవంతుడు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు. ఏంటి మన పాడుబుద్ధి కారణం అది. న్యూస్ పేపర్లో చెప్పినవన్నీ రైట్లు, ఎల్లమ్మ పుల్లమ్మ చెప్పినవన్నీ రైట్లు, పేపర్లో రాసిన టీవీలో అన్నీ రైట్లు. ఇంకా భగవంతుడు చెప్పి భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు అన్నమాట. ఇది మన పాడుబుద్ధి గుర్తు. పాడుబుద్ధికి ఆత్మజ్ఞానం ఏంటి? శుభ్రంగా పాడైపోయిన వాళ్ళకి మనకు ఆత్మజ్ఞానం ఏంటి? దేవుడు అందా గౌరవం లేదు. పోనీ శాస్త్రం ఎందుకు మర్యాద ఉందంటే శాస్త్రం ఎందుకు మర్యాద లేదు. ఇప్పుడు మీలో ఎవరైనా 100 మంది సత్పురుషులు ఉన్నారనుకోండి, మాట అంటే మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, సమాజానికి ఉపయోగపడేవాళ్ళు, మంచి బుద్ధి ఉన్నవాళ్ళు, ఎవరికైనా కాస్త ఉపకారం చేసేవాళ్ళు. మీలో ఎవరైనా ఇంతమందిలో 100 మంది ఉన్నారనుకోండి, కొన్ని భగవంతుడు మిమ్మల్ని గౌరవించడం మాకు చేస్తామనంటే అసలు చేత కాదు. మీలో ఎవరైనా మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారంటే మాకు దేవుని మాట వదిలేదు, మీరు మా కళ్ళ ఎదురులో మీరు కనిపిస్తున్నారు కదా. మిమ్మల్ని గౌరవించేసే బుద్ధి ఉందంటే ఆ బుద్ధి అసలే లేదు. సత్పురుషులను గౌరవించం, మంచి వాళ్ళని గౌరవించం. భగవద్గీత మీద ప్రమాణం లేదు, భగవంతుడు ఉన్నాడని విశ్వాసం లేదు. నీకు మీకు నాకు ఆత్మజ్ఞానం ఏంటి? బుద్ధి తక్కువ వాళ్ళకి ఆత్మజ్ఞానం ఏంటి? అసలు మీరు సజ్జనులు ఎప్పుడైనా గౌరవించారా? ఒక సజ్జను, ఒక సత్పురుషుని ఎప్పుడైనా గౌరవించి దేవుడు మాట ఎదురైంది, దేవుడు అంటే మాకు కనపడుతున్నది అంటే, ఒక సత్పురుషులు కనిపిస్తున్నారు కదా సజ్జన హృదయం, ఒక సౌహృదయం ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు కదా, సద్బుద్ధి ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు కదా, మీ క్షేమం కోరే వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఎప్పుడైనా మీరు గౌరవించారు? అసలు నీకు దేవుడేంటి? సత్పురుషులు అంటే ఎవరు అనుకుంటున్నారు? సజ్జనులు అంటే ఎవరు అనుకుంటున్నారు? సద్బుద్ధి అంటే, సద్బుద్ధి ఉన్న వాళ్ళు అంటే ఎవరు అనుకుంటున్నారు? సమాజ క్షేమం కోసం పనిచేసే వాళ్ళు అంటే ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధులు, భగవంతుడి యొక్క దూతలనే మీరు గౌరవించినప్పుడు ఇంకా భగవంతుడిని ఏం గౌరవిస్తారు మీరు? ఇంకా అన్ని మాకే తెలుసు అనుకున్నప్పుడు నీకు భగవంతుడు ఎందుకు? అన్ని నీకు తెలుసా? ఆ గోడ పక్కన ఏముందో మీకు తెలియదు, అన్ని తెలిసినా సత్యానికి ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. ఈ భూమి మీదకి మనకు రాకముందు ఎక్కడున్నామో మనకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, మరి అక్కడ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు, అని మీకు తెలుసా? ఏం తెలుసు? అంటే ఇక్కడ ఎందుకు చెప్పాడంటే, రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, నువ్వు కోటి పూజలు చెయ్యి వద్దంటం లేదు, కోటి పుణ్యాలు చేసుకో వద్దంటం లేదు, కానీ నీకేదో దుఃఖం ఆగిపోతుంది, లేకపోతే వేదన ఆగిపోతుంది, రోదన ఆగిపోతుంది, ఈ జన్మ చక్రం ఆగిపోతుంది, అటువంటి పిచ్చ పిచ్చ తలంపులు ఏం పెట్టుకోక ఆగవు. అలా నిన్ను అశాంతి, దుఃఖం, వేదన, ఏదో టెన్షన్, ప్రతి జీవితంలో కూడా టెన్షన్ ఏదోటి వస్తుంది. నీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ,
ఆ సత్యానుభవం, అమృతానుభవం, ఉన్న వస్తువు ఉన్నట్టుగా నువ్వు గోచరించే వరకు, గోచరించడమే కాదు అది ఎలా ఉంటుందో అలా ఉండే వరకు, అంతేకాదు ఇప్పుడు నీ శరీరంతో ఇంద్రియాలతో ఎలా తాదాత్యం పొందుతున్నావో అలా సద్వస్తువుతో తాదాత్యం నీకు పొందే వరకు, దాంతో కంప్లీట్ ఐడెంటిఫికేషన్ వచ్చే వరకు దుఃఖం, దుఃఖం ఎలా విడిచిపెట్టదు? పునర్జన్మలు కూడా విడిచిపెట్టవు. పాపం చేసిన పుణ్యం చేసిన ఎత్తుకెత్తు అనుభవించాలి. ఏదైనా మీ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఎవరికైనా ఏదో పైన కొబ్బరి నూనె రాసుకున్నామని తగ్గిపోతున్నా అనుకుంటున్నామంటే కొబ్బరి నూనె క్యాన్సర్ తగ్గిపోతుందా? అక్కడ ఏదో యాప్ చెట్ చేసామంటే, అక్కడ ఏదో రావి చెట్ చేసామంటే, నుయ్యి తగ్గించామంటే మీకు జ్ఞానం వచ్చే కదా. అది వెళ్ళాలి కదా. మనకే ఒక వైరాగ్యం ఉందంటే వైరాగ్యం లేదు. ఇంకా రోడ్డు మీద వెళ్తాంటే ఎక్కడ గడ్డి మేట్లు కనిపిస్తే ఇటువంటి గడ్డి మేట్లు నాకు ఉంటే బాగుండు అనుకోవటం. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తాంటే ఈ రోడ్డు పక్కన ఏ గడ్డి మేట్లు ఉంటాయి కదా, ఇటువంటి గడ్డి మేట్లు 10 నాకు ఉంటే బాగుంటాం అనుకోవచ్చు. ఎన్ని గడ్డి మేట్లు అనుకుంటారు? ఆ వైరాగ్యం ఉందా? మనకు కొంచెమైనా వైరాగ్యం ఉందా? అసలు అభ్యాసం లేదు. సరే మీకు మోకాలు నొప్పులు ఉన్నాయి, మీరు ఏం చేసుకోలేకపోతున్నారు. వైరాగ్యానికి ఏమి నొప్పులు అడ్డు వస్తున్నాయి? వైరాగ్యానికి మోకాలు నొప్పులు అడ్డు వస్తున్నాయా? ఒక వైరాగ్యం లేదు, ఒక అభ్యాసం లేదు. సజ్జనులు మనం సజ్జనులు కాకపోయినా సజ్జనులు గౌరవించే అలవాటు లేదు. అన్నీ మనకే తెలుసున్నప్పుడు ఇంకెవరిని గౌరవిస్తాం మనం? అంటే ఇంతకీ మీకు చెప్తున్నానంటే దేహ భావన. మీకు ఉదాహరణకు బండి దుఃఖం ఉందనుకోండి, మీరు అనుకోండి అవి దుఃఖం భరించలేకపోతున్నామండి, అశాంతి భరించలేకపోతున్నాం అంటారు కొంతమంది. మీకు బండి దుఃఖం ఒక వాడలో ఎంత సరుకు పడుతుంది అంత దుఃఖం ఉంది అనుకోండి. ఈ దేహ భావన, దేహము నేను, ఆ దేహ జాస, ఆ దేహాభిమానం, దేహాత్మ బుద్ధి, దేహమే ఆత్మ అనుకునే బుద్ధి నశి, అది నశించింది అనుకోండి, మీ ఒక వాడలో ఎంత సరుకు పడుతుంది అంత దుఃఖం ఉందనుకోండి, మీ దుఃఖం అంతా సుఖంగా మారిపోతుంది, మీ అశాంతి అంతా శాంతిగా మారిపోతుంది, మీ మృత్యు అమృతత్వంలోకి మారిపోతుంది. ఎప్పుడు? ఆ దేహాత్మ బుద్ధి నశించిన వెంటనే మరుక్షణంలోనే ఆ స్వర్గరాజ్యంలో, ఆ శాంతి సాగరంలో, ఆనంద సముద్రంలో ఊగిసలాడుతూ ఉంటారు. అప్పుడు అది నేను అక్కడేదో చేసామండి, ఇక్కడేదో చేసి చేయండి మంచిదే, అంత మాత్రం చేత మీకు దేహాత్మ బుద్ధి విడిచిపెట్టదు, దుఃఖం కూడా విడిచిపెట్టదు. వారితో సాంగత్యం మంచిది, సౌరవైన వాళ్ళతో సాంగత్యం మంచిది. ఈ స్నేహాలు కూడా మన ప్రారంధానికి తగ్గట్టుగా సిద్ధమవుతారు. మన దేహం మనకు ఏదైనా మన ప్రారంధం మంచిది కాదనుకోండి, సరిగ్గా చెడ్డ స్నేహితులు తిరుగుతారు, సరిగ్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళు వల్ల పడతాం. మన ప్రారంధం మంచిది అనుకోండి, మంచి స్నేహితులు తిరుగుతారు. మీకు ఎందుకు చెప్తున్నారంటే మంచి స్నేహాలు చేసి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, చెడ్డ స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. మన దేహం యొక్క ప్రారంధాన్ని బట్టి మనకు వాళ్ళు దొరుకుతూ ఉంటారు. అంటే భగవాన్ ఏం చెప్తున్నారండి ఇక్కడ? సత్పురుషులతో సాంగత్యం ముందు అసలు సౌకర్యమైన వాళ్ళతో నువ్వు చేసే సాధన ఏదో చేసుకో, నువ్వు తరించడానికి చేసే ప్రక్రియ ఏదో నువ్వు చేసుకో, ముందు సౌకర్యమును తాడు సద్బుద్ధి ఉన్న వాడితో సజ్జనతో సాంగత్యం చెయ్యి. అయితే ఇక్కడ గ్రహించరు వాళ్ళు, ఆడంబరం మాటలు మాట్లాడరు అని చదివి వాళ్ళకి ఏం చేత కాదనుకోకు, పిచ్చవాడో. సత్పురుషులు ఆడంబరం ఏం మాటలు, ఏంటి ఇలా ఉన్నారేంటి, పిచ్చవాళ్ళ కింద ఉన్నారేంటి, ఆరుగురికి ఎలా కనిపిస్తారు, ఇటువంటి కొన్ని ఆరుగురికి నీకు ఎలా కనిపిస్తారు, బాహ్య పద్ధతి చూసి, బాహ్యంగాళ్ళు ఉండే అది చూసి, ఆ విధానం చూసి, ఆ నిరాడంబరం చూసి, లేకపోతే వాళ్ళు ఎందులో ఒక మాటలో ఆడంబరం ఉండదు, వేషంలో ఆడంబరం ఉండదు, మిమ్మల్ని ఉద్ధరిస్తామని ఏం చెప్పరు, మిమ్మల్ని బాగు చేస్తామని ఏదో ఆడంబరం మాటలు ఏం చెప్పరు అంటే వాళ్ళు ఏం లేదని నువ్వు దూరంగా పోతానంటే నీ పాడు బుద్ధి గుర్తు. ఏం చేద్దంటే ప్రతి సత్పురుషుడు కూడా ఆడంబరంగా పనిచేయడు, మౌనంగా పనిచేస్తాడు. సత్పురుషుడు లక్ష్యం ఏంటంటే, సత్పురుషుడు మీకు ఏదైనా సహాయ సహకారం అందిస్తంటే మీకు తెలియాలని సత్పురుషుడు అనుకోడు. వాడు సత్పురుషుడు, వాడు మౌనంగానే పనిచేస్తాడు, అంత శక్తి లేదు. అంటే మీరు సజ్జనుడు, సహృదయం ఉన్న వాళ్ళు, ఆ సత్య సాక్షాత్కారం పొందిన వాళ్ళు, మేము ఎవరినో ఉద్ధరిస్తున్నామని వాళ్ళు అనుకోరు, వాళ్ళకు వాళ్ళే సహాయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అది సత్పురుషుల యొక్క లక్ష్యం. మనకు సత్పురుషులు ఎవరు గురువులుగా కనపడతారు, అది బడాయి ఉన్న వాళ్ళందరూ గురువులుగా కనిపిస్తున్నారు. దానికి కారణం ఏంటి? మన ప్రారంభం అది. దాన్ని విమర్శించడానికి లేదు, మన ప్రారంభం అది, మన దేహ ప్రారంభం. ఈ రాత ఎవరు తప్పిస్తాడు? మలయాళస్వామి అనేవారు భగవద్గీత చదువుకొని ఎన్నిసార్లు చెప్పినా మీ రాత సరిగ్గా లేకపోతే నా నోరు నొప్పి కానీ మీ భగవద్గీత ఓపించేరు. నా నోరు నొప్పి అనేవారు మలయాళస్వామి. అంటే అది వాక్కు అందదు, లోపల హృదయంలో ఉంది. గురువు కూడా మీకు మౌనంగానే బోధిస్తాడు అవసరాన్ని బట్టి. అవసరమైతే ఒక మాట చెప్తాడు, అవసరం లేకపోతే మాట చెప్పడు. గురువు చెప్పినది అనుగ్రహపూరితంగా ఉంటుంది, ఆ పని నిర్మలంగా ఉంటుంది. మీ మనస్సుకి, మీ వాక్కి అందరి సహాయ సహకారములు గురువు ద్వారా సహకరిస్తాయి, ప్రవహిస్తాయి. గురువు అంటే ఎవరో కాదు, భగవంతుడే మరొక రూపంలో. భగవంతుడు ప్రతినిధే గురువు. ఇక్కడ మన తహసీల్దార్ గారికి పన్ను కడుతున్నాం, ఈ పన్ను ఎవరి దగ్గర కడుతుంది? గవర్నమెంట్ దగ్గర కడుతుంది. అంటే నువ్వు గురువుని గౌరవించేటప్పుడు ఆ గురువు అంటే ఆత్మజ్ఞాని, ఆత్మానుభవం, అమృతానుభవం పొందినవాడు. తాను అమృతానుభవం పొంది తన యొక్క అనుభవాన్ని ఇతరులతో పంచుకోగలిగిన వాడు గురువు, ఇతరులతో షేర్ చేసుకోగలిగేవాడు గురువు. తన అమృతానుభవం పొందటలేరు, పొందినా కొంతమంది ఇతరులకు దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. రిటర్న్ గా రిటర్న్ ఎక్స్ప్రెషన్ లో కానీ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ లో కానీ ఇతరులకు వాడు పొందుతారు, ఇతరులకి ఎక్స్ప్రెస్ చేయలేరు. తాను పొంది ఇతరులను అనుగ్రహిస్తూ వాళ్ళ మాట అనుగ్రహం, వాళ్ళ చూపు అనుగ్రహం, వాళ్ళ చేత అనుగ్రహం, కంపాషనేట్ లుక్, కంపాషనేట్ టచ్, కంపాషనేట్ వర్డ్, ఆ వరల్డ్ లో ఆ మాటలో క్రూరత్వం ఉండదు, ఆ చూపులో క్రూరత్వం ఉండదు, దయవు అనుషిస్తూ ఉంటుంది. ఆ మాట ఒకటే చెప్పడు, ఆ మాటతో పాటు అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి వాడితోటి మీకు సహవాసం వల్ల కూడా మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది, మీ జీవితం మలుపు 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 తిప్పబడుతుంది, మీ జీవితాన్ని మలుపు తిప్పబడుతుంది. అది మన వాక్కి గురువు కూడా నోడుతోడు చెప్పడానికి కూడా అతీతం. అది లోపల సద్వస్తువు, ఆ శాంతి సాగరం. ఏ వస్తువును తెలుసుకున్నాక నీ అశాంతి అంతా శాంతిగా మారిపోతుందో, నీ దుఃఖం అంతా కూడా సుఖంగా మారిపోతుందో, ఏ సుఖం నువ్వు పొందిన తర్వాత దీని సమానమైన సుఖం ఈ లోకంలో కానీ పరలోకంలో లేదు, పరలోకంలో కానీ లేదని నీకు తెలుస్తుందో, ఏ సుఖం తెలిసిన తర్వాత బయటన్న వస్తువులతోటి కానీ, బయటన్న వ్యక్తులతోటి కానీ, బయటన్నటువంటి అల్లకల్లోలతోటి కానీ, బయటన్న భూకంపాలతోటి కానీ, బయటన్న గాలివాళ్లతోటి కానీ, బయటన్నటువంటి హెచ్చుతగ్గులతో కానీ, ప్రకృతిలో వచ్చే వికారాలతోటి కానీ, మనుషుల్లో వచ్చే వికారాలతో సంబంధం లేకుండా ఎబవుగా ఎబవుగా ఏ సుఖమైతే స్వతంత్రంగా ఆకాశ గంగలాగా ఉంటుందో అట్టి సుఖం గురువు మాటతోడు చెప్పలేడు, రాసి చెప్పలేడు, మాటతోడు చెప్పలేడు, రాసి చెప్పలేడు. మౌనంగా ఉండి మౌనంగా ఉండి మీతో కూర్చుని మీతో నడుస్తూ మీతో తింటూ మీకు తెలియకుండా మీకు అందిస్తాడు వాడు గురువు. ఇంకా వాడు వాక్తో చెప్పలేదు, వాడేం చేస్తాడు? గురువు కూడా వాక్కి అందదు, వాడు మనస్సుకి అందదు, మాటకి అందదు, మనస్సుకి అందదు, జ్ఞానేంద్రియాలకు అందదు, కర్మేంద్రియాలకు అందదు, దేనికి అందదు? అందరాని అందరిది అందరిది ఎలా ఎక్స్ప్రెస్ చేయగలడు? ఎక్స్ప్రెస్ చేయలేడు. అంటే పూర్ణ మౌనంగా ఉండి ఆ వస్తువు ఎలా ఉందో అలాగే ఉండి, అలాగే ఉండి మీకు మీలో కూడా ఉన్నాడు, మీలో కూడా గురువు ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, మీలో ఉన్నాడు, అది మీలో అంతర్యామిగా ఉండి అది మీ ముఖాలను అటు తిప్పుతూ, మీ ముఖాలని అటు తిప్పుతూ లోపల ఉండి తన అనుభవాన్ని మౌనంగా మీతో పంచుకుంటూ తనంతట వాడిని చేస్తాడు వాడు గురువు. అది అనిర్వచనీయం. శంకరాచార్య వారు అన్నారు, ఈ మాయ అనేది నిర్వచనం చెప్పలే పోతున్నాం. ఈ మిథ్యాజ్ఞానం గురించి ఉందంటే లేదంటే పీడించేస్తున్నాడు. కొని ఉందంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగితే, స్వరూప జ్ఞానం కలిగితే, బ్రహ్మజ్ఞానం కలిగితే పోతున్నాడు. లేదు శంకరాచార్య వారు అన్నారు, ఈ మాయ అనేది నిర్వచనం చెప్పలే పోతున్నాం. ఈ మిథ్యాజ్ఞానం గురించి ఉందంటే లేదంటే పీడించేస్తున్నాడు. కొని ఉందంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగితే, స్వరూప జ్ఞానం కలిగితే, బ్రహ్మజ్ఞానం కలిగితే పోతున్నాడు. లేడే అంటే పీడించేస్తున్నాడు. అది ఉన్నాడని చెప్పలేకపోతున్నావు, లేడని చెప్పలేకపోతున్నావు. పోనీ ఉన్నాడు ఉన్నాడు అనుకుంటే ఆ మిథ్యా నేను వాడిని అది నిర్వచనం చెప్పలేకపోతున్నావు. ఉన్నాడు చెప్పలేకపోతున్నావు, లేడని చెప్పలేకపోతున్నావు, ఇట్టివాడని చెప్పలేకపోతున్నావు, అట్టివాడని చెప్పలేకపోతున్నావు. వాడే అసలు వాడే ఈ మిథ్యానేని దొంగలేని నిర్వచనం, ఇట్టివాడని నిర్వచనం చెప్పబోతు ఆ సుఖం గురించి ఎవడు చెప్పగలడవయ్యా అన్నాడు ఆచార్యస్వామి. ఈ దొంగలేని గురించి ఎవడు చెప్పలేకపోతున్నాడా? నిజనేని గురించి చెప్పడానికి ఎవడికి సాధ్యం? అంతకే ఋషులు మౌన వహించారు. ఈ దొంగలేని గురించి ఎవడు చెప్పలేకపోతున్నాడు, ఇట్టివాడని నిర్వచనం చెప్పలేకపోతున్నాడు, ఇంకా నిజమైన నేను గురించి ఎవడు చెప్పగలడండి? మనకి విషయానందం తెలుసు, విషయ సుఖాలు తెలుసు, విషయానందం తెలుసు, విషయ సుఖాలు తెలుసు. రమణ మహర్షి గారు చెప్తారు అక్షర మణమాలలో, ఓ అరుణాచలేశ్వరుడా అక్కడ అక్కడ ఉంది, నీ దయ వల్ల, నీ దయ వల్ల, నీ కరుణ వల్ల నిర్విషయ ఆనందాన్ని, నిర్విషయ ఆనందాన్ని, నిర్విషయ సుఖాన్ని తాగి 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 పొంగిపోయి పొంగిపోయి స్వామరణై స్వామరణై మత్తెక్కి ఆ నిర్విషయ సుఖం, నిర్విషయ ఆనందాన్ని తాగి 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 మత్తెక్కి మత్తెక్కిపోయి అంటే దేహస్పృహ కానీ లోకస్పృహ కానీ లేనివాడినై స్వామరణ అయిపోయాను అరుణాచలేశ్వరుడా. మామూలుగా పని అంటే రమణ మహర్షి గారు మనలాంటి వాడు కాదు, మనం పని దొంగలం. పని దొంగలంటే పని చేయవలసిన పని అంటే రమణ మహర్షి గారిని పని విడిచిపెట్టింది, అందుకని ఆయన పని విడిచిపెట్టలేదు, మనం ఏమో పని విడిచిపెడుతున్నాం. ఆయన పని విడిచిపెట్టలేదు, పని ఆయన విడిచిపెట్టింది. పని ఎవడైతే విడిచిపెట్టిందో వాడి పని దొంగ కాదు, ఎవడైతే పనిని విడిచిపెట్టాడు వాడి పని దొంగలు. ఈ దొంగలను అందరినీ కృష్ణుడేమని చెప్పాడంటే, రాబోయే జన్మలో వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయకపోతే ఎత్తుకెత్తి రెట్టింపు పని చేయించి మొట్టికాయలు మొట్టి రెట్టింపు పని చేయిస్తాడు. ఎవడి డ్యూటీ వాడు చేయకపోతాను. ఈ పని దొంగలు అందరి చేత రాబోయే జన్మల్లో మొట్టికాయలు మొట్టి రెట్టింపు పని చేయిస్తాడు. ఈ జన్మలో గంటతోటి అయిపోయింది, 10 గంటలు చేయిస్తాడు చాకరి. ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పిందంటే, నేను స్వామిని అయిపోయాను, పని లేని వాడిని అయిపోయాను. ఎందుకయ్యాడు పని లేని వాడి కింద? గుణాతీతుడయ్యాడు. అది చేయటం అనుభవించడానికి కర్మ లేదు, చేయటానికి ఏమీ లేదు. వరల్డ్ లెస్, బాడీ లెస్, మైండ్ లెస్, ఈగో లెస్, అన్ని లెస్సుల్లోకి వెళ్ళిపోయాడు. మైండ్ లెస్ అంటే అన్ని లెస్సులే. మైండ్ లెస్, బాడీ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, అన్ని లెస్సులే. ఈ మధ్య స్వామి వారిని అడిగాను నేను, ఏంటంటే మీరు భక్తులకు బాగా సేవ చేస్తున్నారు, ఏమైనా సంపాదించుకున్నారా అని. మీరు భక్తులు బాగానే సేవ చేస్తున్నారు, సేవ ఎంతో కొంత చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, ఏమైనా సంపాదించుకున్నారా అని అడిగాను, రహస్యంగా అడిగాను నేను. అడిగితే ఆయన ఏమన్నారంటే, ఏమంటే నేను భక్తులకు ఎందుకు సేవ చేస్తున్నానంటే, సంపాదించుకోవడానికి చేయటం లేదు, నా కర్మ కోసం పోగొట్టుకోవడానికి చేసుకుంటున్నాను, అవి పోతున్నాయని చెప్పాడు. నేను సంపాదించుకోవడం కోసం చేయటం లేదు, సంపాదించుకోవడం కోసం సేవ చేయటం ఎందుకు? ఏదో కొబ్బరి వ్యాపారం, ధాన్య వ్యాపారం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన చెప్పింది ఏమన్నారంటే, సంపాదించుకోవాలనుకోండి, ధాన్య వ్యాపారం పెట్టుకోవచ్చు, ఏదో చేపల వ్యాపారం, కొబ్బరి వ్యాపారం, రొయ్యల వ్యాపారం ఏదో పెట్టుకోవచ్చు కదా. సంపాదించడానికి భక్తుల సేవ అక్కర్లేదు, భక్తులకి సేవ ఎందుకు నేను చేస్తున్నానంటే, సంపాదించుకోవడం కాదు, నా కర్మ వాసనలు, నా పూర్వజన్మ వాసనలు, మళ్ళీ నా పూర్వజన్మ కర్మ ఏదైనా ఉంటే అది పోగొట్టుకోవడం. నేను సంపాదించడానికి భక్తులకు సేవ చేయడం లేదని పోగొట్టుకోవడానికి చేస్తున్నా, అది పోతాంది అన్నాడు. సంపాదన కావాల్సి ఉంటే రెయ్యి వ్యాపారం చేసుకోవచ్చు, నిమ్మక వ్యాపారం చేసుకోవచ్చు. అంటే లెస్స కోసం చేస్తున్నాను. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సి వచ్చింది, నిర్విష ఆయన పని విడిచిపెట్టాలని విడిచిపెట్టలేదు భగవాన్. అలాగే ఆయన ఉపాధి ద్వారా జరగవలసిన పని జరిగిపోయింది. అంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే, నేను పని చెయ్యను, నేను పని చెయ్యనని జ్ఞాని అనుకోడు. వాడేవాడు చేయడానికి చేయకపోవడానికి భగవంతుడి చేతిలో శరీరం పనిముట్టి కింద ఉంటుంది, జరిగి జరిగిపోతాడు. నేను చెయ్యను, నేను చేస్తాను, నేను చెయ్యను, మనకి ఇదే పని. ఇంకా మనకి ఇష్టం లేదనుక ఇదే పని, నేను చెయ్యను లేకపోతే నేను చేస్తాను. మరి ఇంకా ఇదే గొడవ అండి. ఇంకా నేను చెయ్యను, నేను చేస్తాను, నేను చేస్తాను, అలా అనుకోడు. అలా అనుకున్న వాడి జ్ఞాని కాదు. నేను చెయ్యను, నేను చేస్తాను, నేను చేస్తాను, అలా అనుకోడు. అలా అనుకున్న వాడి జ్ఞాని కాదు. అది ఈశ్వరుడి చేతిలో పని ముచ్చి కింద ఉంటాడు వాడు. ఆ శరీరం ద్వారా ఏ పని జరగాలో ఆ పని జరిగిపోతూ ఉంటుంది. ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో, ఆ జ్ఞాని యొక్క దేహం వాడి నేను చెయ్యను, చెయ్యను, చేస్తాను, చేస్తాను అనుకో, అంటే ఆ దేహ ప్రారంభంలో ఏ పని ఉందో అది జరిగిపోతూ ఉంటుంది. భగవంతుడి చేతిలో పని ముచ్చి కింద ఉంటాడు వాడే మహాజ్ఞాని. అంచేది ఇక్కడ భగవాని, ఇక్కడ భగవాని నిర్విషయ ఆనందం, నిర్విషయ సుఖము. తాగి 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 మట్టెక్కి స్పృహ పోయి, దేహ స్పృహ, లోక స్పృహ, అది దేవుడు ఉన్నాడా లేడాని చర్చ, ఇవన్నీ పోయి మట్టెక్కి 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 తాగి తాగి ఆ సుఖాన్ని తాగి, ఆనందాన్ని తాగి, జుర్రుకుని మట్టెక్కి మట్టెక్కి వరుణాచలేశ్వరుడు స్వామరైపోయాడు. నాచలేశ్వరుడు వాడు సుఖాన్ని పొందడం కాదు, వాడే సుఖం. మీరు బాగా అర్థం చేసుకోండి, జ్ఞాని సుఖాన్ని పొందడు, జ్ఞానే సుఖి. వాడు సుఖాన్ని పొందడం కాదు, వాడే సుఖి. వాడు సుఖి కాబట్టే వాడు సమక్షంలో శాంతి తరంగాలు, సుఖ తరంగాలు, ఆనంద తరంగాలు అలా మీ అలా మీ మీద ప్రవహిస్తుంటే సూర్యుడి కిరణాలు వచ్చినట్టు. అంతేకాదు, జన్మాంతరంలో నుంచి వచ్చినటువంటి నీ కర్మ వాసన ఉంటే ఆ రాతి బండల్ని, ఆ బండ రాళ్ళని మీకు తెలియకుండానే దహిస్తూ ఉంటాడు. అగ్ని అగ్ని దహిస్తుంది, అగ్ని దహిస్తుంది. అయ్యి బాబు ఈ గడ్డిమేడు చాలా పెద్దది, నిప్పు ఎలా కాల్చగలదని నువ్వు అనుకోవచ్చు. నిప్పుకి గడ్డిమేడు పెద్ద గడ్డిమేటి చిన్న గడ్డిమేటి అని లేదు, కత్తిపేటకి పెద్ద గుమ్మడికాయ చిన్న గుమ్మడికాయ అని లేదు, కోసి అవతల పడేస్తుంది. అగ్ని ఏ విధంగా అయితే అన్నిటిని దహించుకుపోతుందో, అగ్ని కేవలం మీ ఇంట్లోని ఎలకల్నే దహించి ఊరుకోదు, బంగారాన్ని కూడా దహించేస్తుంది. రూపాయి నోట్లు దాచుకుంటే మీ ఇల్లు అంటుకుంది అనుకోండి, ఎలకలు ఒకటి చచ్చిపోయిన మన రూపాయి కాగితాలు కాల్చకుండా ఉంటుంది అనుకోకండి. ఎలకలు కాల్చేసి మీ ఇల్లు అంటుకుంటే ఆ రూపాయి కాగితాలు కాలిపోతాయి, తర్వాత మీ దస్తావేజులు కాలిపోతాయి, తర్వాత ఇంకేముంటాయి,
ఇంక బంగారం ఉంది అది కాలిపోతుంది కదా, ఇంకేముంది, ఇంక బంగారం ఉంది అది కాలిపోతుంది అన్ని కాలిపోతున్నాయి, అగ్నిని అగ్ని అది కాదు ఇది కాదు ఇంట్లో ఏది ఉంటుంది కాల్ చేస్తున్నాయే. అదే జ్ఞాని యొక్క అనుగ్రహం, సత్పురుషుడి యొక్క అనుగ్రహం, ఒక మహాజ్ఞాని యొక్క అనుగ్రహం, ఆ దేవుడి యొక్క ప్రతినిధి, ఆ గురువు యొక్క అనుగ్రహం చూశారు. ఈ పుణ్యకర్మల్ని పాపకర్మల్ని ఈ హృదయంలో ఉన్నట్టు దాన్ని అంటిపెట్టుకుని పోతా ఉంటుంది అయ్యా. అయ్యి బాబు మా పుణ్యాన్ని గురువు కాల్ చేస్తాడు అనుకోకు, నేను చెప్పంటే పుణ్యం కూడా పునర్జన్మ తీసుకొస్తుంది అది కూడా కాల్ చేస్తా ఉంటాడు. ఈ అగ్ని ఏ విధంగా అయితే ఇంట్లోని మంచిని చెడ్డని కాల్ చేస్తూ ఉంటుందో, ఆ గురువు దయ నీ హృదయంలో చెడ్డని కాల్ చేసుకోలేదు, ఆ మంచిని కూడా, ఆ మంచి సంస్కారాలను కూడా, నేను అది చేశాను ఇది చేశాను ఆ గొప్ప పని చేశాను ఈ గొప్ప పని చేశాను అని ఇలా అనుకుంటా ఉంటారు కదా మీరు, ఆ తలంపులను కూడా కాల్చి బూడిది పెడతాడు. అగ్నికి ఇది కాల్చాలి ఇది కాల్చకూడదని తెలియదు, గురువు అనుగ్రహం కూడా మాత్రం అంత కాల్చి బూడి చేసి ఇది పెడుతుంది, అది అయ్యా గురువు అనుగ్రహం. ఇల్లు అంటుకుంటే ఎలకొకటి చచ్చిపోతాయి అనుకుంటున్నారు, మీ రూపకాయచాలు కాల్చదు అగ్ని, మీ రూపకాయచాలను ముట్టుకోదా, మీ మెడలో గొలిసి ఎక్కడ దాచుకున్నారనుకో ఇంట్లో అది ముట్టుకోదా. అలాగే మీ పాపవాసన లోటే కాల్చి ఊరుకోడు, మీ పుణ్యవాసనలు మీ పుణ్య అంటే పునర్జన్మను తీసుకొచ్చాన్ని కాల్చేసి వరుస పెట్టి కాల్చేయటమే వాడి పని, వాడేవయ్యా గురువు అంటేనే. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, గురువు యొక్క ఔన్నత్యం తెలిస్తే, గురువు యొక్క ఔన్నత్యం తెలియాలంటే వీడికి కూడా ఆ రకమైన కొన్ని, వీడికి కూడా ఆ స్థాయి ఉండాలి వాడికి. అది దేవుడి యొక్క ఔన్నత్యం తెలియాలంటే ఆ స్థాయి ఎంతో కొంత ఇక్కడ ఉండాలి. ఒక మనిషి విలువ తెలియడానికి దానికి తగిన సంస్కారం ఇక్కడ కూడా ఉండాలి. ఓ మాస్టర్ పాఠం బాగా చెప్తున్నారా లేదనేది, ఆ పాఠం ఏంటో, ఆ పాఠం ఎలా చెప్పాలో, ఆ టీచింగ్ ఎలా ఉంటుందో, ఆ పిల్లలకు అందుబాటులో లెసన్ ఎలా తీసుకురావాలో, టీచింగ్ సంస్కారం ఇక్కడ కూడా ఉండాలి. ఓ మాస్టర్ పాఠం బాగా చెప్తున్నారా లేదనేది, ఆ పాఠం ఏంటో, ఆ పాఠం ఎలా చెప్పాలో, ఆ టీచింగ్ ఎలా ఉంటుందో, ఆ పిల్లలకు అందుబాటులో లెసన్ ఎలా తీసుకురావాలో, టీచింగ్ మెథడ్స్ ఏంటో, ఆ వినేవాడికి కూడా ఆ సబ్జెక్ట్ వినేవాడు ఎంతో కొంత తెలుసు ఉండాలి వాడికి. అది అగ్ని గురువు అనుగ్రహం అంటే ఏంటనుకుంటున్నారు, అగ్ని చెడ్డను కాల్ చేసి మంచి విడిచిపెట్టదు, గురువు అనుగ్రహం కూడా అంతే. చెడ్డ అశుభవాసనలు కాల్ చేసి ఊరికో శుభవాసనలు కూడా కాల్ చేస్తుంది, అట్టిది గురువు అనుగ్రహం. అంచేది భౌతికంగా ఒకవేళ గురువు దగ్గర మీరు లేకపోయినా మానసిక అనుభవం, మెంటల్ కాంటాక్ట్, నిరంతరం స్మరణ. అంటే గురువు దయ ఎలా ఉంటుందంటే, ఈ మధ్య ఒక భక్తుడు నాకు అరుణాచలంలో రహస్యంగా చెప్పాడు, అందరి నా చుట్టూరు తిరగాలి, నాకు జయజయలు కట్టాలి, నాకే దండకాలు రాయాలి, నేను తప్పించి ప్రపంచంలో ఏ గురువు ఉండకూడదు, నేను ఒక్కనే గురువు. గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంటే ఆనందం, గురువు అంటే సుఖం, గురువు అంటే అమృతుడు, మరణం లేనివాడు. ఈ మధ్యన అరుణాచలంలో ఈ మధ్యన ఒక అతను చెప్పాడు, వాడు రమణ భక్తుడి పాట, వాడికి ఈ పద్యాలు పాటలు భజనలు ఇష్టం అంటే అడిగి పాపం, ఈ పసుపు తీయటాలు కొంకం తీయటాలు ఇటు మామూలు కొంతమందికి అదో సరదా అడిగి పాపం, ఈ రమణ మహర్షి నేనేమన్నా చదువుతున్నాడు, ఈ నేనేమన్నాయండి బాబు, శిరిడి సాయి బాబా చెప్పిన మాటలే బాగున్నాయి అనుకుంటున్నా అంటాడు పాపం. ఈ నేనేమని గొడవ ఏంటో బాబు, ఈ నేనేమండి గొడవ ఏంటి, ఏదో విచారణ అంటాడు, అది అంటాడు విచారణ చేసుకోండి, మీకు దుఃఖం నశిస్తుంది, పాపం నశిస్తుంది, మీకు ఆత్మజ్ఞానానికి ఏదైతే ఏ బలహీనతలు అడ్డస్తాయని కాలిపోతాయి, ఆత్మవిచారణ చేసుకోండి అని చెప్తున్నాడు. మనకి చూస్తే భజన సరదాగా ఉంది, నీకు రోగం తగ్గిపోతుంది, నీకు పచ్చి మార్కులు వచ్చేస్తాయి, నువ్వు చచ్చిపోతుందా, చచ్చిపోయిన తర్వాత సరదానికి వెళ్ళిపోతాయి, ఇటువంటి వాళ్ళు అంటే నాకు లోపల ఇష్టం లేదు, ఈ అరుణాచలంలో వచ్చి పడ్డాను ఏంటి అనుకుంటున్నాను నేను అంటే, మరి ఎవరికి చెప్పకుండా వాడు రహస్యంగా చెప్పాడు. వాడు ఈ మధ్య ఏం చేశాడు, 4 నెలల కింద భగవాన్ ఆడికి స్వప్నంలోకి వచ్చి అన్నాడు అటండి, ఆయన ఇలా ఆశీర్వదించి టచ్ చేసి, ఈ గోటు శిరుడు నీ క్షేమం నాకు కావాలి, నీ శాంతి నాకు కావాలి, వీడు రమణ మహర్షి భక్తుడు, ఈ రమణ మహర్షి శిష్యుడు, నువ్వు అశాంతిగా ఉన్నప్పుడు, నీకు దుఃఖంగా ఉన్నప్పుడు రమణ మహర్షి భక్తుడు అయితే ఏంటి, గురువు అంటే ఇచ్చివాడు, నీ సుఖం కాదు నాకు కావాలి, నీ క్షేమం. ఈ గోటు శిరుడు శిరిడి వెళ్ళు అక్కడ కొంతకాలం ఉండు, బాబా దగ్గర కొంతకాలం ఉండు, అంటే బాబా అంటే సమాధి దగ్గర సన్నిధిలో కొంతకాలం ఉండు. నీకున్న ఈ మాటలు నీకు ఎందుకు చెప్తున్నానంటే, నేనంటే నీకు ఇష్టం లేదని కాదు, నీ సంస్కారాన్ని బట్టి, నీ పూర్వజన్మ వాసన బట్టి, నీ మనో ప్రవృత్తిని బట్టి కొంతకాలం వెళ్ళి శిరిడిలో జీవించు. జీవిస్తే నీకేదో మనసులో అదంటే ఇష్టం ఇదంటే ఇష్టం, నీకు ఆ రోగం తగ్గిపోతుంది, ఇలాజీ కడుపు నొప్పి తగ్గిపోతుంది, తలకాయ పొడి తగ్గిపోతుంది, అది ఇటువంటి ఏంటి అతనికి ఇష్టం అంటే, తన ప్రవృత్తిలో ఉన్న పూర్వజన్మ, నీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి నీ వెళ్ళి సిరిలో కొంతకాలం ఉండమని చెప్పాడండి. చెప్పాను కొంత ఈ మధ్యన ఒక నెలలు సిరిలో ఉండి వచ్చానండి, వాడు గురువు అంటేనే, ఆయనే వెళ్ళమని చెప్పాడండి సిరిడి స్వప్నంలో కనిపించి, యూ గో టు సిరిడి, యు బీ హ్యాపీ, నా దగ్గర ఉండి ఏడుస్తూ ఉండు, కూర్చోడం కంటే సిరిడి వెళ్ళి సుఖంగా ఉండు, యూ గో టు సిరిడి, వాడు గురువు అంటేనే అని కన్నీళ్లు కార్చాడు, వాడు గురువు అంటేనే. అందుకే నా చుట్టూరు తిరిగి నువ్వు అంటే, నీకు కొన్ని రకాల సంస్కారాలు ఉన్నాయి, తర్వాత అతనికి ఇదొకటి ఇష్టం, ఈ భజన సమాధి ఒకటి ఉంది. కొంతమందికి ఈ భజన అంటే ఇష్టం పాపం, సహజంగా ఇష్టం. అంటే నీకు ఇది బాగానంటుంది, అక్కడ బాబా భజన ఎక్కువ చేస్తూ ఉంటారు, నీకు ఇది కూడా ఆ కోరిక కూడా తీరిపోతుంది. అడిగి భజన సమాధానం అంటే ఇష్టం అంట పాపం వాడికి. అంటే పూర్వజన్మ సంస్కారం అలా ఉంది, అడు మంచివాడే. అంటే ఇది కూడా తీరిపోయి, చప్పట్లు కూడా ఒకటి, ఈ ముచ్చట కూడా తీరిపోతుంది. ఇంకోటి శీలుడు అంటే బాబా భక్తులు ఎక్కువ భజనలు చేస్తారు, మంచిది అది ఒక పద్ధతి. అదే నీకు నీకు ఆ సరదా ఉంది, ఆ సంస్కారం ఉంది. అంటే సంస్కారం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళు, నీకు శాంతిగా ఉంటుంది నాకు కావాలి. వాడికి గురువు వాడికి సహజంగానే భజన ఇష్టం వాడికి. ఈ రమణాశ్రమంలో భజన లేదు, అరుణాచలంలో భజన లేదు, నేనేమని నేనేమని అంటే భజన లేదు, ఒక టీచింగ్ లేదు, ఈ లేదు, ఈ చరిత్ర లేవు. ఈ గోటు శిరుడి నాకు రహస్యంగా చెప్పాడు పాపం రూమ్ లోకి వచ్చి. ఇది అంటే గురువు యొక్క అనుగ్రహానికి, గురువు యొక్క దయకి గుర్తింపుగా వచ్చాయి. పైగా స్వప్నంలోకి వచ్చి చెప్పాడట, నాకు శిరిడి ఎక్కడ ఉందో తెలియదండి, శిరిడి ఎలా వెళ్ళాలో తెలియదు, దగ్గర పైసలు కూడా లేవు అన్నాడు. అంటే అన్నాడంటే నీకు తీసుకెళ్లి కూడా వస్తాడు, పైసలు ఇచ్చి కూడా వస్తాడు, అన్నీ జరుగుతాయి మామూలుగా. ఆ శిరిడి ఈ గోటి శిరిడి ఇది కళ్ళ అడిగేశాడు, నా దగ్గర పైసలు లేవు, ఆ పైగా ఊరు ఎలా వెళ్ళాలని నాకు తెలియదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, నాకు తమిళ భాష తప్పించి ఇంకో భాష రాదు, అక్కడ ఏదో మరాఠీ అంటున్నారు అది అంటున్నారు, అంటే నీకు ఏమి అక్కర్లేదు, భాష భాష లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా తమిళు మరాఠీ వచ్చిన కూడా వస్తాడు, పైసలు ఇచ్చి కూడా వస్తాడు, కూడా నేను వెంట పెట్టుకుపోయి వస్తాడు, ఒక నెలలు మటుకు అక్కడ ఉండి వచ్చాయి నీకు. ఆ సంస్కారం పోతుంది, ఆ భజన భజన చేయాలి, భజన చేయాలని అది అలా సాటిస్ఫై చేసుకుని వాళ్ళు అది పోతుంది. ఆ పైసలు పైసలు లేవు, పైసలు లేవంటున్నాడు, ఆ పైసలు ఇచ్చి కూడా వస్తాడని చెప్పారు. అది గురువు యొక్క దయ. గురువు వెళ్ళమని చెప్పటం లేదు, డబ్బు చూపి డబ్బిస్తున్నాడు, డబ్బేసి దారి చూపిస్తున్నాడు. ఈ లాంగ్వేజ్ అదేదో మరాఠీ భాష అంటున్నారు, ఆ మరాఠీ భాష తమిళ భాష రెండు వచ్చి అప్పు చెప్తానని చెప్పాడు భగవాన్. నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, మనీ ప్రాబ్లం లేదు, ఒక నేను ఒక్కడిని వెళ్ళాలనుకుంటున్నానేమో, మా కంపెనీ ప్రాబ్లం లేదు, నీకు కంపెనీని ఇస్తాను, డబ్బిస్తాను, గైడ్ ఇస్తాను. ఈ గోటు శిరుడు ఇది గురువు యొక్క దయ గురు. ఈ గోటు శిరుడి అన్ని సమకూడతాయి నీకు. అంటే ఎందుకు చెప్తున్నాను, ఆ బాబా చెప్పిన టీచింగ్ లో ఆ పద్ధతిలో నీ సంస్కారం సాటిస్ఫై అవుతుంది. నీ సంస్కారం సాటిస్ఫై అయితే నీకు కొంత సుఖం తెలుస్తుంది, నువ్వు సుఖంగా ఉంటావు నాకు కావాలి, నువ్వు సుఖి అవుతుంది నాకు కావాలి. వాడు గురువు అంటే వాడు ఈ గోటు శిరుడి గురువు అంటే సత్పురుషుడి యొక్క ఔన్నత్యం గురించి భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీ విగ్రహాలను పూజిస్తున్నావు, తీర్థయాత్రలు చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, అభిషేకాలన్నీ చేసుకుంటున్నాం, మా పద్ధతిలో మేము చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఏం ఖండించడం లేదు భగవాన్, తీర్థయాత్రలు మంచియే, అభిష్టనం, తీర్థయాత్రలు చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, అభిషేకాలన్నీ చేసుకుంటున్నాం, మా పద్ధతిలో మేము చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఏం ఖండించడం లేదు భగవాన్, తీర్థయాత్రలు మంచియే, అభిషేకాలు మంచియే, నదుల్లో స్నానాలు మంచియే, విగ్రహాలను ఆరాధించడం మంచిదే, నామాన్ని స్మరించుకోవడం మంచిదే, ఇవన్నీ కూడా ఓ సత్పురుషుడు యొక్క చూపు చూపు దగ్గర ఇవన్నీ సరిపోవు. ఓ సౌకర్యం ఉన్నవాడు, ఓ సద్బుద్ధి ఉన్నవాడు, వాడిని ఇంకొకసారి చూశాడనుకో, దయాపూరితమైన నేత్రాలపై చూశాడనుకో, నువ్వు నదుల్లో చేసిన స్నానాలు, విగ్రహాలు చేసిన అభిషేకాలు, నువ్వు చేసిన నామస్మరణ, ఆ గురువు యొక్క దయ, ఆ కంపాషనేట్ లుక్ ముందు సరిపోవు. ఇన్ఫి ఆ కంపాషనేట్ ఆ దయాపూరితమైన చూపుల ముందు నీ పూజలు జపాలు ఇన్ఫీరియరే. గురువు చూపు ముందు అది ఎల్కేజీ, గురువు చూపు ముందు, గురువు దయ ముందు ఆ కంపాషనేట్ వర్డ్, ఆ కంపాషనేట్ టచ్, కంపాషనేట్ లుక్ దాని ముందు ఎన్ని ఎల్కేజీ, ఎన్ని అభిషేకాలు ఉన్నాయి, ఎన్ని కాదంటున్నది, చదువు కాదంటున్నది ఎల్కేజీ. ఆ గురువు యొక్క దయతోటి పోల్చుకున్నప్పుడు నదుల్లో స్నానాలు, ఈ అభిషేకాలు, చెట్లు చుట్టూరు తిరుగుతాడు, నామస్మరణలు, ఇవన్నీ సాధనలో భాగమే. కానీ ఇన్ఫీరియర్ ఎల్కేజీ, ప్రీకేజీ, యూకేజీ, అటుది గురువు యొక్క అనుగ్రహం అని దీనికి ఉదాహరణ చెప్పారు. ఏనుగు నిద్రపోతుంది అనుకోండి, ఏనుగు నిద్రపోతుంది అనుకోండి, దానికి సింహం స్వప్నంలో వచ్చింది అనుకోండి, భగవాన్ చెప్పారు ఈ ఉదాహరణ. ఏనుగు నిద్రపోతుంది అనుకోండి, ఆ స్వప్నంలో సింహం వచ్చింది అనుకోండి, వెంటనే మెలకు వచ్చేస్తున్నట్టు భయం వల్ల. భగవాన్ చెప్పారు ఈ ఉదాహరణ. ఏనుగు నిద్రపోతుంది అనుకోండి, ఆ స్వప్నంలో సింహం వచ్చింది అనుకోండి, వెంటనే మెలకు వచ్చేస్తున్నట్టు భయం వల్ల. ఏనుగు మనం ఏనుగు మనకి జడవది, ఏనుగు మనం ఏనుగు మనకి జడవది, సింహానికి జడుస్తుంది. అలాగే ఏనుగు నిద్రపోతుంది, ఇది భగవాన్ చెప్పిన ఉదాహరణ. ఏనుగు నిద్రపోతుంది అనుకోండి, ఆ స్వప్నంలో సింహం వచ్చింది అనుకోండి, ఆ భయం వల్ల సింహం వచ్చి వెంటనే మెలకు వచ్చేస్తున్నట్టు. మన అజ్ఞాన నిద్రలో మన అంటే చనిపోవటం మరణిస్తాం అది నిద్ర, మళ్ళీ జన్మిస్తాం ఎక్కడ చోట అది నిద్ర, మళ్ళీ ఏదో కష్టకాలు అనుభవిస్తాం అది స్వప్నమే.
చనిపోవటం స్వప్నం, తిరిగి ఎక్కడో జన్మించడం స్వప్నం, కష్టోకలు అనుభవించడం స్వప్నం, అన్ని స్వప్నములే. ఈ అజ్ఞానం అనే స్వప్నంలోంచి మేలు కలపడానికి ఆ గురువు యొక్క దయ అసింహం లాంటిది. ఇంకేం చెప్పమంటారు చెప్పండి మీకు. అది ఏనుగుది మామూలు దగ్గర, మామూలు దగ్గరలో మామూలు స్వప్నంలోంచి మెలకులోకి తీసుకొస్తాం. కానీ ఇది అలా కాదు. ఈ చక్రం ఏది, మరణించడం, జన్మించడం, కష్టోకాలు అనుభవించటం, మళ్ళీ మన శరీరం శవ్వటం, ఇవన్నీ కూడా ఈ అజ్ఞానమైన నిద్రలో, ఈ గాఢ నిద్రలో, ఈ గాఢ అంధకారంలో కటిక చీకటి, ఈ చీకటిలోంచి నిన్ను, ఈ చీకటి ఈ అజ్ఞానమైన నిద్రలోంచి, అవిద్యైన నిద్రలోంచి, దేహభ్రాంతిలోంచి, దేహాభిమానంలోంచి నిన్ను మేలుకొలిపోది ఒక సింహం మాత్రమే. ఆ సింహమే గురువు యొక్క దయ, గురువు యొక్క కంపాషన్. అందుకే పరమాచార్యుడు అన్నాడు. అంటే పరమాచార్యుడు అంటే ఇప్పుడు కంచి పరమే పరమే ఇప్పుడు ఏదో ఉన్నారు కదా, ఈయన గురువు. పరమాచార్యుడు అంటే ఆయన సుమారు 100 సంవత్సరాలు జీవించాడు. ఆయన అన్నాడు ఒక సందర్భంలో, ఒక సభలో మాట్లాడుతాడు, ఏమన్నాడంటే దేవుడు గురువు ఇద్దరు ఒకేసారి కనిపిస్తే ముందు దేవుడికి దండం పెట్టకు, ముందు గురువుకి దండం పెట్టాడు. అతివాడు గురువు అంటే, అంటే దేవుడికి నమస్కారం పెట్టదు దానికి. ఇద్దరు ఒకేసారి కనిపించారనుకో నీకు, అయి బాబు ఈడికి పెట్టాలా ఆడికి పెట్టాలా, ఈడికి పెట్టాలని సందేహం, ముందు ఈడికి పెట్టాలా ముందు ఆడికి పెట్టాలని సందేహపడకు, ముందు గురువుకి నమస్కారం చేసి తర్వాత దేవుడికి పెట్టమన్నాడు పరమాచార్య. ఏం చదివి దేవుడు అని వాడు జడ్జి, నువ్వు మంచి చేస్తే మంచి ఇస్తాడు. కర్తు రాజ్యయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం, కర్మలో ఏ ఉందోయా, ఫలితాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు తెరుచు, కర్మ ఫలదాత ఈశ్వరుడు. గురువు అలా కాదు, నిన్ను రక్షించడమే, శిక్షించడం అనేది ఉండదు, ఇవ్వటమే గురువు. అది అంటే దేవుడు అంటే కొంతమంది చెప్తారు మామిడికాయ ఉందనుకోండి, మామిడి పండు ఉందనుకోండి, పైన పక్క పైన లోపల ఉన్న పీచు టెంక రసము ఇవన్నీ కలిపితే దేవుడు. ఒక రసమే గురువు. ఆ గురువులో ఇంకా టెంక ఉండదు, ఆ గురువు దగ్గర టెంక ఉండదు, ఆ పీస్ ఉండదు, తొక్క ఉండదు, ఉనికి ఆ లిక్విడ్ ఇలా పోసేసుకోవటే లోపల. మామిడి పండు అంటే మామిడి పండులోని అన్నీ కలిపితే దేవుడు, ఆ మామిడి పండులో రసం ఒకటి గురువు. పరమాచార్య అన్నాడు ముందు గురువుకి దండ పెట్టి తర్వాత దేవుడికి పెట్టాను. దేవం అక్కర్లేదు. ఒక ఆత్మజ్ఞాని పట్ల 100 మంది దేవతలు అక్కర్లేదు, 100 మంది గురువులు అక్కర్లేదు. ఒక ఆత్మజ్ఞాని, ఆ అమృతానుభవం పొందిన వాడు ఒక్కడ చాలు మనం తరింపజేయటాను. 100 గురువులు అక్కర్లేదు, 100 మంది దేవతలు అక్కర్లేదు, అమృతానుభవం పొందినవాడు ఒక్కడ చాలు మనం తరింపజేయటాను. రమణ మహర్షి గారు చెప్పారు, పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క ఈ గేటుల్లోంచి తరించవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, భగవాన్ అంటారు సుప్రీంకోర్టు చెప్పినాడు, అది మామూలుగా వ్యావరం కాదండి, వ్యావరం కాదు. ఇప్పుడు అనేక స్కూల్లో మేము చదువుకుంటాం, ఏ స్కూల్లో చదివినా చదువుకోవచ్చు. భగవాన్ అంటారు ఈ గేటుల్లోంచి తరించబడవలసిన వాళ్ళు ఎవరు ఉంటే, ఎక్కడికి వెళ్ళిపోయినా, ఎక్కడికి పారిపోయినా, ఈ భగవాన్ నష్టకుండా నచ్చలేదని వెళ్ళిపోయినా, ఎప్పటికైనా ఏ జన్మలోకైనా ఇక్కడికి రావలసింది, ఈ గేట్ నుంచి వాడు తరించవలసింది. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ వీళ్ళు ఏమనుకుంటారంటే గురువు మంచివాడు కాబట్టి వెళ్ళిపోతున్నాం. గురువు మంచివాడు కాబట్టి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళ సంస్కారాన్ని బట్టి వెళ్ళిపోతున్నారు. అది తెలియకుండా గురువు మంచివాడు కాదనుకుంటారు మళ్ళీ ఇదోటి. ఇప్పుడు వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండరు, మన గురువు మంచివాడు కదా అంటారు. గురువు మంచివాడు కాకపోతే వీడు అనే వీడి ద్వారా అనేక మంది తరించారు కదా, మరి రాడు ఎలా తరించారు? దత్తాత్రేయుడు మనకు నచ్చకపోవచ్చు, దత్తాత్రేయుడు ద్వారా చాలా మంది తరించారు కదా. ఈ స్కూల్ మీకు నచ్చకపోవచ్చు, ఈ స్కూల్లో చదివి బాగుపడిన వాళ్ళందరూ ఎవడ లేరా, మీకు నచ్చినంత మాత్రం చేతి ఇంకెవడో లేరా అంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ సంస్కారానికి తగినట్టుగా ఇక్కడ లేదు. వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు బయటకు పోతున్నారు, కానీ బయటకు పోయినా పర్లేదు గురువు మంచివాడు కాదని చెప్పి వెళ్ళటం. ఈ గోటు శరీరే, ఈ గోటు శరీరే, యూ బీ హ్యాపీ, ఐ విష్ యూ గుడ్ లక్, ఈ గోటు శరీరే. ఎవరు ఎవరైనా ఆద్వారం అన్నవాడు లండన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఆయన లండన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆయన ఎంత చదివినాడు అంటే మొత్తం 10 గోల్డ్, లండన్ యూనివర్సిటీలో 10 గోల్డ్ మెడల్ ఇచ్చారు ఆయన. ఆయన పొడుగ్గా ఉండేవారు మనిషి, ఆంగ్ల సాహిత్యంలో మన భారతదేశంలో ఉన్న పెద్దవాళ్ళు ఆయన. వాళ్ళు మన తెలుగు భాష ఎలాగ మాతృభాషో, వాళ్ళకి ఆంగ్ల భాష మాతృభాష, మనకు తెలుగు ఎలాగ వాళ్ళకి ఇంగ్లీష్. అలాగే మన అరుణాచలంలో సుమారు 20 సంవత్సరాలు ఉన్నారు ఆయన. తర్వాత అక్కడ లండన్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ చేశారు. అయితే పాప ఆయనకి ధనం తక్కువ, ఆ పొట్ట కోసం మద్రాసులో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో సబ్ఎడిటర్గా పనిచేశారు, కొంతకాలం అమృత బజార్ పత్రిక ఏదో ఇంగ్లీష్ పత్రిక ఉంటే అక్కడ కొంతకాలం పనిచేశారు. అంటే డబ్బు సంపాదించుకోవడం కోసం కాదు, పొట్ట కోసం సంపాదించుకుని మళ్ళీ కొంత డబ్బు సంపాదించుకుని మళ్ళీ వేసవకాలం వచ్చి అరుణాచలంలో ఉండేవారు. ఆయన పైకి మామూలుగా ఏదో ఇంగ్లీష్ మాస్టర్ అనుకునేవాళ్ళం. ఆయన పైకి మామూలుగా ఆ కనుకునేవాడు. లోపల బ్రహ్మానందం, ఎవరైనా నమస్కారం పెట్టామనుకోండి మనం తరలించుకెళ్ళిపోయి, మొక్కలు ఎలా చూసుకో రాజభరణం తరలించుకెళ్ళిపోయారు. ఏమంటే ఏంటి నమస్కారం పెడితే మీరు తిరిగి నమస్కారం పెట్టాలి కదా. ఏమంటే మీరు బాగున్నారంటే మీరు బాగున్నారని మీరు కూడా అడగాలి కదా. మేము మిమ్మల్ని అడుగుతున్నాం కదా మీరు బాగున్నారని, మీరు మమ్మల్ని కూడా అడగాలి కదా మీరు బాగున్నారు. మేము అవ్వారి అన్నప్పుడు మీరు కూడా అవ్వారి అనాలి కదా. మీరు ఎలా అని ఈ మధ్యన కులాసాగా ఉంటున్నారని మేము అడిగినప్పుడు మీరు కూడా మమ్మల్ని మీరు కులాసాగా ఉంటున్నారు అడగాలి కదా. ఏం అడగకండి తలంచుకు వెళ్ళిపోతున్నాం ఏంటో అని ఒకసారి అడిగామండి. ఎందుకండి ఈ నాన్సెన్స్ అంతా అన్నాడు. ఎందుకు ఈ మర్యాదల్లోకి దిగితే ఇంకా సాధన ఎక్కడ చేస్తాం, ఈ పిచ్చోళ్ళందరూ తయారవుతారు. ఓ పక్కన ఒకటి అడుగుతాడు నన్ను మీ ఆరోగ్యం బాగుంటుందని, బాగుందని బాగుంటుందని చెప్తాను అనుకోండి, ఆ పక్కన కూడా నా మాట అన్నాడు మళ్ళీ ఆడడుగుతాడు మీకు ఆరోగ్యం ఎలా ఉంది, ఈ పిచ్చ జనంతో మమ్మల్ని కలవమంటారని అడిగాడు. ఈ పిచ్చోళ్ళని వేసి ఏం తిరుగుతాం అంటే టైం వేస్ట్ పనులు చేస్తున్నారు, మాకు అనవసరం. వాడు ఏదో దండం పెట్టారు మళ్ళీ కనిపించడం దండం దాన్ని ఇంకా చెయ్యలు అట్టిపోయి ఎలా ఉంచేసుకోవాలి మేము, చెయ్యలేదు రెండు చేతులు ఎలా పెట్టేసుకోవాలి. ఎవరైనా కనిపిస్తే మీకు నమస్కారం మీరు బాగున్నారా మీరు బాగున్నారా, ఎంతమందికి జీవితం సమాధానం మీరు బాగున్నారా మీరు బాగున్నారా. అక్కడ మన మనస్సు నిర్మలంగా ఉంటే, మన మనస్సు శాంతిగా ఉంటే వాళ్ళు వాళ్ళు నిజంగా బాగుండలేకపోయినా మన శాంతి వాళ్ళకి అందుతుంది. లోపల ఏమి లేకుండా సాధన లేకుండా వీరికి కనిపించడంలో మీరు బాగున్నారు మీరు బాగున్నారు అంటే ఎందుకని ఒకసారి అడిగాను. ఎవరైనా నమస్కారం పెడితే మీరు వీరికి ఎలా నమస్కారం తల నుంచి వెళ్ళిపోతున్నారంటే ఎందుకంటే ఇవన్నీ ఈ లాంఛనాలతో కూర్చుంటే అసలు వస్తువు దొరకదని. ఈ పిచ్చోళ్ళు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు ఎవరో అడుగుతారనుకోండి మీ ఆరోగ్యం బాగుందని, బాగుందని చెప్తాం అనుకోండి, పక్కోడు ఇంకెందుకు అడగటం. మీరు అరుణాచలం వెళ్ళి వచ్చారని నన్ను అడుగుతారనుకోండి, వెళ్ళి వచ్చారనుకోండి, పక్కోడు ఇంకెందుకంటే మీరు అరుణాచలం వెళ్ళి ఎందుకు వచ్చారని అడగటం. ఈ లాంఛనాలు ఏంటని అదుపారిన ఉద్దేశం మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది రియల్ సాధక. ఆయనకి భక్తులు అంటే ఇష్టం లేక కాదు, భక్తులు అంటే ఎంత ఇష్టం అంటే రమణ ఆయన పేపర్ నడిపినంతకాలం మౌంటైన్ పోతాను ఇంగ్లీష్ పేపర్ ఆయన నడిపారు, మొట్టమొదటి నడిపినాడు ఆయన. చాలా గొప్ప ఇంగ్లీష్ మాట్లాడతాడు, అదే వాళ్ళ మాతృభాష ఇంగ్లీష్. ఎంత ఎత్తులో ఉంటాడంటే మనిషి, మనిషి కూడా చాలా పొడుగు. ఎంత ఎత్తులో ఉంటాడంటే రమణ మహర్షి గారి గురించి ఎవరైనా వ్యాసం రాశారనుకోండి, ఆయన అనేవాడు రమణ మహర్షి గారి ఫోటో ఒకటే కాదు రాసినట్టు ఫోటో కూడా ఇవ్వాలను. ఆ మేనేజ్మెంట్ తోటి ఎలా పోరాడారు అంటే ఆ భక్తుని ఫోటో వేస్తే నేను హైటర్ గా ఉంటాను లేక తప్పుకుంటానండి. వాడు మీరు రమణ మహర్షిని ఒక్కళ్ళని మీరు గౌరవించవచ్చు, రమణ మహర్షి భక్తుని కూడా నేను గౌరవిస్తాను. ఇంకేదంటే ఒక వ్యక్తి గురించి రమణ మహర్షి గురించి రాసిన వాడు కూడా రమణ మహర్షి గురించి ఎంతో కొంత స్టడీ లేకుండా రీసెర్చ్ లేకుండా రాయలేడు. అయితే రమణ మహర్షి ఫోటో వేసినప్పుడు భక్తులు ఫోటో వేస్తే మీకు నష్టం ఏంటి, భక్తులు ఫోటో వేస్తే నేను పేపర్ నడుపుతాను గట్టి నడపను అని చెప్పేవాడు. ఎక్కడ ఉన్నామని ఆ గురువు ఎక్కడ మీరు మీరు చేసే పూజలు జపాలు మీరు చేసుకోవచ్చు కానీ అన్నిట్లకంటే సుపీరియర్ ఇన్ఫీరియర్ ఈ సుపీరియర్ గురువు యొక్క దయ గ్రేస్ కనుక. అంటే కొంత కూడా అక్షమణమాలలో చెప్తారు, కొంత కూడా నొప్పించకుండా, కొంత కూడా బాధ లేకుండా, కొంత కూడా ఇబ్బంది లేకుండా నాకు జ్ఞానంలోకి మేలుకొలిపే ఉంటాడు అక్షయ మండమాలు. ఈ సాధన పేరు మీద నాకు బాధ లేకుండా సరసానంగా అందరికీ సాధన అంటే బాధే కదా, సాధన చేయమంటే ఎవరికైనా బాధే. అదే సాధ అంటే ఇష్టం లేనప్పుడు బాధ వస్తుంది, ఇష్టం లేనప్పుడే బాధ వస్తుంది అది. అయితే నీకు సాధన అయితే సాధన పేరు మీద ఏమి బాధ లేకుండా నీకు ఏమి నన్ను నొప్పించకుండా నన్ను సఫరింగ్ కు గురి చేయకుండా అందులోకి వృదయంలోకి మీరు కొలిపావు అరే నా చరేశ్వరుడు. అలా బ్రహ్మం అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు, బ్రహ్మం అనేది ఎలా ఉంటుందో తెలియదు, అసలు వస్తువు ఎలా ఉంటుందో తెలియకుండా వస్తువుని పొందింపజేసి వస్తువు ఎలా ఉందో అలా ఉండేటట్టు చేసేవారు నా చరేశ్వరుడా. ఓన్లే నీకు భక్తిగా ఉండటానికి తగిన యోగ్యత లేదనుకో, నీకు భక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు భక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక భక్తుడిగా ఉండేటట్టు నన్ను అనుగ్రహించు. అరుణాచలేశ్వరుడు భక్తుని నేను అయిపోక్కర్లేదు, అరుణాచలేశ్వరుడికి భక్తులు ఉన్నారు, ఆ భక్తులకి భక్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గరైనా వాళ్ళు కూర్చుని చోట పక్కన నన్ను కూడా కూర్చోవడం నాకు అవకాశం అయ్యేది. అరుణాచలేశ్వరుడా డైరెక్ట్ గా నీటి ఓటీ అక్కర్లేదు, నేను నీ భక్తులు కొంతమంది ఉన్నారు, ఆ భక్తులకు భక్తులు కొంతమంది ఉన్నారు, ఆడ పక్కనైనా నన్ను కూర్చోడానికి కొంత అవకాశం కల్పించు అరుణాచలేశ్వరుడు. డివోషన్ సత్యం గురించి ఆ నిజమైన గురువు వాడు మాటలు కూడా చెప్పడు, ఎంతో అవసరమైతేనే కానీ మాటలు కూడా చెప్పడు. ఇంకే మాటలకు అందదని వాడికి తెలుస్తూ ఉంటుంది గురువుకి, తప్పనిసరి అయితే నాలుగు మాటలు చెప్తాడు, అది మాట కూడా మా అది ఉడికే ఒకవేళ ఆ మాట కూడా ఎలా ఉంటుందంటే వస్తువు నిర్దేశించగా వస్తువు దగ్గరికి మిమ్మల్ని తోలికెళ్ళటానికి ఆ వస్తువు దగ్గరికి నిర్దేశించడం కోసం ఆ ఎట్టిది అని మీకు బుద్ధికి అందజేయటం కోసం ఆ మాట చెబుతాడు, కానీ ఆడంబరం కోసం మాట ఉండదు. అది నిర్దేశించడానికి, అది సూచించడానికి, మిమ్మల్ని అక్కడ నెట్టడానికి, అందుకే మా ఏదైనా అవసరం అయితే మాట చెబుతాడు కానీ మాట కోసం మాట చెప్పడు. ఒక తలంపుని వేస్ట్ చేయడు, ఒక మాటను వేస్ట్ చేయడు, వాడి సత్య సంకల్పుడు. రాముడు జటాయుకి సంస్కారం చేశాడు, దశరథుడు పోయినప్పుడు దశరథుడికి శవ సంస్కారం చేయలేదు రాముడు, పెంచలేదు. జటాయుకి చేశాడు, రావణాసురుడితోటి పోరాడి జటాయు చనిపోయినప్పుడు సీత ఎక్కడుందో అన్ని చెప్పిన తర్వాత ప్రాణం విడిచిపెట్టింది. రాముడికి వర్తమానం చెప్పాక జటాయు ప్రాణం విడిచిపెడితే అప్పుడు అంతా శవాన్ని ముట్టుకుని దానికి నిప్పి పెట్టి సంస్కారం చేసి రాముడు అంటాడు, నా తండ్రికి నేను సంస్కారం చేయలేదు, నువ్వు కూడా నా తండ్రికి లాంటి వాడు జటాయువు, నా చేత నేను నీకు సంస్కారం చేస్తున్నాను. ఈ మహర్షులు మహాత్ములు యోగులు అందరూ ఎటువంటి గొప్ప గొప్ప లోకాలకు వెళుతున్నారు, జటాయువు నువ్వు కూడా వెళ్ళు. ఏం చేయలేదు, అది వేదాలు చదవలేదు, ఉపనిషత్తులు అధ్యయనం చేయలేదు, కాలేజీకి వెళ్ళి సంస్కృతం నేర్చుకోలేదు, అది పూజ జటాయు అది పక్షది, అది పొద్దునే పూజలు చేయలేదు. రాముడి మీద అభిమానం, రాముడి కోసం ప్రాణం విడిచి, ప్రతి మనిషికి ప్రాణం ఇష్టం, కానీ రాముడి కోసం తన ప్రాణం విడిచిపెట్టింది. సంస్కారం చేయటమే కాదు, ఈ మహర్షులు యోగులు ఎటువంటి గొప్ప గొప్ప లోకాలకు వెళుతున్నాయి. జటాయువు వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. అంటే మాట అది సత్యవాక్కు, అది జరగవలసిందే, అది సత్యవాక్కు. దేవుడు అంటే సత్య సంకల్పుడు. జటాయువు వెళ్ళు అక్కడికి, అది పూజలు చేసిందా జపాలు చేసిందా పక్షి. భగవాన్ చెప్పిన మాట ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ కళ్ళు లొంగ చూడకండి, ఈ చావులు పుట్టుకలంటే చూడకండి. మనుషులు చాలా మంది రాగద్వేషాలతో నిండి ఉంటారు, అటు చూడకండి. ఈ కళ్ళు గాలి వాళ్ళంక చూడకండి. ఈ గొడవలన్నీ చావులు పుట్టుకులు గొడవలు పేచీలు అల్లర్లు విరోధాలు స్నేహాలు ఇటు చూడకండి, ఇటు చూడకండి. ఇటు చూస్తే మహాప్రవాహం సంసార ప్రవాహంలో కొట్టుకుపోతాం. అటు చూడండి, చైతన్యం బ్రహ్మం జ్ఞానం అటు చూడండి. మీరు మనం ఏదైనా తింగర మాటలు చెబుతా అనుకోండి, భగవాన్ తోటి తింగర మాటలు చెప్తే భగవాన్ విని ఏమంటారంటే ఒకటే మాట అంటారు, అది జ్ఞానమా, అంటే నువ్వు చెప్పేదంతా అజ్ఞానం అని అలా అని చెప్పరు, అది జ్ఞానమా వింటారు, వినేది జ్ఞానమా, నువ్వు చెప్పే మాట అది జ్ఞానమా, ఎందుకు ఆ మాటలు, అది జ్ఞా ఇలా అజ్ఞానం అని చెప్పడు, అది జ్ఞానమా, నువ్వు చెప్పే మాట జ్ఞానమా, ఎందుకు లేకపోతే ఎందుకు పనికిరాని మాటలు ఎందుకు. ఆ మాట వల్ల నువ్వు ఇతరుల మాట చెప్తే ఇతరులు బాగుపడాలి, ఇతరులకు జ్ఞానం కలగాలి, లేకపోతే ఎందుకు ఆ మాట, ఆ పనికిరాని మాటలు నేర్చుకొస్తావు, అది జ్ఞానమా. ఇప్పుడు కంచి స్వాములవారు ఎవరినో చంపించేశారని సత్యం అసత్యం వదిలేయండి, ఆ గొడవ ఎవరినో చంపించేశారని ఏదో గొడవలు జరుగుతున్నాయి అదంతా వదిలేని సత్యం అసత్యం. ఈ కంచి స్వాములవారు ఎటువంటి బాధలు పడ్డారో భగవాన్ కూడా ఎటువంటి బాధలు పడ్డారు. ఎవరైనా మిమ్మల్ని పిల్లలు వాళ్ళు ఏడు తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, వీళ్ళు విమర్శిస్తున్నారు, వాళ్ళు విమర్శిస్తున్నారు, మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, అయినా విమర్శిస్తున్నారు. ఇటువంటి భగవాన్తో చెప్తే భగవాన్ ఒకటి అనేవారట. వాళ్ళు అట్టి వాళ్ళు, వీళ్ళు ఎట్టి వాళ్ళు అనుకోవటం కంటే మనం సహనాన్ని పెంచుకుంటే సరిపోతుంది. ఎంత వండర్ఫుల్ చూడండి, వాళ్ళు అట్టి వాళ్ళు, వీళ్ళు ఇట్టి వాళ్ళు అనుకుని అనుకుని వాళ్ళ గొడవలోకి మనం వెళ్ళే బదులు మనం సహనాన్ని పెంచుకుంటే సరిపోతుంది. టాలరెన్స్, మోర్ టాలరెన్స్, మోర్ అండ్ మోర్ టాలరెన్స్. మనం కూడా తిరిగి విమర్శలు మొదలు పెడతాం అనుకోండి, మళ్ళీ ఆ సంసారంలో పడిపోతాం, ఆ అజ్ఞానంలో పడిపోతాం, ఆ ప్రవాహం చీకట్లో పడిపోతాం. తిరిగి అటు మొదలు మళ్ళీ మాటకు మాటకు అందించే బదులు మనం సహనాన్ని పెంచుకుంటే సరిపోతుంది. టాలరెన్స్, మోర్ టాలరెన్స్, మోర్ అండ్ మోర్ టాలరెన్స్. ఈ కంచి స్వాములు ఆరు చంపించాడు లేదు మనకు తెలియదు అనుకోండి, మొత్తం 6 సంవత్సరాలు తన మఠాన్ని పీడించేస్తున్నాడు. మన పాపం పుణ్యం తెలియదు, ఆ గొడవలు మనకు వద్దు, మొత్తం మఠాన్ని పీడించేస్తున్నాడు. ఓ రోజున దావా అంటాడు, ఇంకో రోజున ఏదో అంటాడు, ఇంకో రోజున ఏదో అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. కానీ ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెప్తావు, గారు కంచాము గారు కూడా సహనం చచ్చిపోయి ఉండొచ్చు పాప ఆయనకు కూడా. ఇక్కడ భగవాన్ మాట మీకు ఎందుకు చెప్తున్నాయంటే టాలరెన్స్, మోర్ టాలరెన్స్, మోర్ అండ్ మోర్ టాలరెన్స్. అంటే మీకు పాండిత్యానికి జ్ఞానానికి ఏం సంబంధం లేదు, డబ్బుకి జ్ఞానానికి ఏం సంబంధం లేదు, అధికారానికి జ్ఞానానికి సంబంధం లేదు, బాహ్యంగా ఉన్న కీర్తికి లేదా కీర్తి ప్రతిష్టలకి కొంతమంది గొప్ప గౌరవం సంపాదిస్తారు. ఇప్పుడు గాంధీ గారు చూడండి ఎంత గొప్ప గౌరవం, అలాగే బయటగా ఉండే గౌరవాలకి లోపల జ్ఞానానికి సంబంధం లేదు. ఇదే చెప్పారు, ఇవన్నీ లోకానికి సంబంధించిన విషయాలు, కానీ నీకు ఆత్మానుభవం కావాలంటే ఆత్మవిచారణ చేసి తీరాలి. భగవాన్ అన్నారు, నువ్వు ఆత్మవిచారణ ప్రారంభిస్తే వెంటనే నీకు మోక్షం అందకపోయినా వెంటనే ఆ నిర్వాణ సుఖం, ఆ శాశ్వత శాంతి, ఆ మోక్ష శాంతి, ఆ స్వర్గ రాజ్యం వెంటనే నీకు అందకపోయినా కొద్ది రోజులు నువ్వు సిన్సియర్గా చేస్తే మానసికమైన రోగాలు, మానసికమైన అశాంతి కాలి బూడి తగ్గుతుందని చెప్పాడు. నీకు మనస్సులో ఏదైనా అనారోగ్యం ఉంటే, మనస్సులో ఏదైనా రోగాలు ఉంటే, నీ మనస్సులో ఏదైనా బెంగలు ఉంటే, నీ మనస్సులో ఏదైనా చింతలు ఉంటే, ఆ పరమశాంతి దాకా, ఆ చిట్టారు కమ్మ దాకా వెళ్ళక్కర్లేదు. ఈ ప్రోసెస్ లోనే, ఈ ప్రయాణంలోనే నీకున్న మానసికమైనటువంటి అశాంతి, మానసికమైనటువంటి రోగాలు, మానసికమైనటువంటి బలహీనతలు అన్ని ఇక్కడే కాలిబూడిది అయిపోతాయి. ఇప్పుడు మనం భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి టికెట్ కొనుక్కున్నాం అనుకోండి, హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు, ఆ టూరిస్ట్ స్టేషన్ కైటూరి స్టేషన్ వచ్చేప్పటికి అన్ని పోతాయని భగవాన్ చెప్పారు. అది చూద్దాం నిర్వాణ స్థితి, అక్కడికి వెళ్దాం నిర్వాణ స్థితికి వెళ్ళేప్పుడు. ఈ మధ్య మధ్య స్టేషన్ లోనే మానసిక బలహీనతలు, ఈ కోపాలు, ఈ తాపాలు, ఈ వేరి భావనలు. ఒక అశాంతి కొంతమంది అంటారు చూడండి, అశాంతితో బాధపడిపోతున్నాడు, దుఃఖంతో బాధపడుతున్నాం అని ఏదేదో చెప్తా ఉంటారు కదా, అది ఆత్మవిచారణ కనుక ప్రారంభిస్తే ఆ నిర్వాణ స్థితికి వెళ్ళక ముందే ఈ లోపలనే ఈ రోగాలన్నీ, మనసులో పుట్టిన రోగాలన్నీ పోతాయి. మనసులో రోగాలు పోతే శారీరక రోగాలు కూడా పోతాయి. కనుక ప్రారంభిస్తే ఆ నిర్వాణ స్థితికి వెళ్ళక ముందే ఈ లోపలనే ఈ రోగాలన్నీ, మనసులో పుట్టిన రోగాలన్నీ పోతాయి. మనసులో రోగాలు పోతే శారీరక రోగాలు కూడా పోతాయి. కంచిస్వామి గారికి ఒకవేళ సహనం తక్కువ ఉన్నా లేకపోయినా అది కాదు మనకు కావాల్సింది. భగవాన్ కూడా ఇలా పీడించిన వాళ్ళు ఉన్నారు. అది చనిపోయే మంది మడికి పశ్చాత్తాపడి భగవాన్ దగ్గరికి వచ్చి భగవాన్ అన్నారు, భగవాన్ గారు నీకు చే నేను చేసిన అపచారానికి నరకానే పోతానని నాకు తెలుసు అన్నాడు. వాడు ఇంకొక 4 నెలలు చనిపోతాడని, నీకు నేను చేసిన అపచారానికి తప్పనిసరిగా నేను చనిపోయిన తర్వాత నరకానికి వెళతానని నాకు తెలుసు అన్నాడు. వాడికి పశ్చాత్తాపం వచ్చింది అప్పుడు. వాడు భగవాన్ అంటాడు, వాడి పేరు పెరిమాళ్ళు, పెరిమాళ్ళు దగ్గరికి రా అంటాడు. ఒకవేళ నిజంగా నువ్వు చెప్పినట్టు నువ్వు నరకానికి వెళితే నీకోసం, నేను నరకానికి వస్తాను. నువ్వేమంటున్నావు అంటే నేను నరకానికి వెళ్ళిపోతాను అంటున్నావు. పెరిమాళ్ళు, ఓ పెరిమాళ్ళు వాడి గురువు, పెరిమాళ్ళు నిజంగా నువ్వు నరకానికి వెళతావు అనుకో, నీకోసం నేను కూడా నరకానికి వస్తాను. అది కంపే ఇప్పుడు కంచవంలారిని పీడి ఇటువంటి బాధలు భగవాన్ కూడా చాలా బాధపడ్డా. అదే అభయం చూడండి, అభయం. ఓ పెరిమాళ్ళు, ఓ పెరిమాళ్ళు నువ్వు నరకానికి వెళతావు, నేను కూడా ఇచ్చేస్తాను నీకు నరకానికి అవసరం. అది గురు శిష్య పురి నోట్లో పడ్డ మాంసపు మొక్క. అంటే మన శరీరం మారిపోయినా, మన కొత్త శరీరంలోకి వెళ్ళినా గురువు చూసుకుంటాడు మనం ఏ శరీరంలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం చూసుకుంటా ఉంటాడు. ఆయనలో ఐక్యం చేసుకునే వరకు, ఆయన స్వరూపం మనకి ఇచ్చే వరకు మన వెంటాడుతూ ఉంటాడు వాడి గురువు. మహాత్ముని సత్సంగం వల్ల భగవాన్ చెప్తున్నారు, పుణ్యాత్ముని సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల, అసోసియేషన్, గుడ్ అసోసియేషన్, ఓలీ అసోసియేషన్. పూర్వం అద్దెపల్లి సత్యనారాయణ మూర్తి గారు మాకు 2 పాలకులు, ఆయన పెద్ద ధనవంతుడు, ఆయన ఏ ఎమ్మెల్యేలు చేశారేమో ఆ రోజుల్లో ధనవంతుడు ఆయన. ఇప్పుడు చాలా మంది తప్పిం చేశారులేండి ఆయన్ని, ఇప్పుడు కొత్త కొత్త ధనవంతులు వచ్చేసారు. ఆ పూర్వం అద్దెపల్లి సత్యనారాయణ మూర్తి గారని ఆయన ఆ కాంగ్రెస్ పార్టీ ఆయన, వాడు ఒక అబ్బాయిని పెంచుకున్నారు. ఆడికి 35 మార్కులు, 40 మార్కులు, 35 మార్కులు, 40 మార్కులు అంటే సరిగ్గా బొటాబోటిగా పాస్ అయ్యేవాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఆ రోజుల్లో నేరడి బిల్లు అని ఒక ఉండేది పాలకుల దగ్గర, నేరడి బిల్లు అని ఒక ఊరు ఉంది, ఒక అబ్బాయి బాగా చదివేవాడు, 90 మార్కులు వచ్చే రాజుల అబ్బాయి. అబ్బాయి వీళ్ళ అబ్బాయి షావుకారు అబ్బాయిలు. ఏం చేశాడంటే, అబ్బాయి తల్లిదండ్రులు చదివించి, ఏమన్నా మీ అబ్బాయి మా ఇంటికే ఉంటాడు, మాతోటే భోజనం చేస్తాడు, మాతో పాటు ఉంటాడు, మా అబ్బాయి మీ అబ్బాయి కలిసి చదువుకుంటారని అది చెప్తే, ఇంకేంటి బాబు రోజు నేరేడి బిల్లు సైకిల్ తొక్కొస్తున్నాడు అన్నాడు, మీ ఇంటికే ఉంటే మరీ మంచిది అని చెప్పాడు. అప్పుడు చెప్పేశాడు. ఇంకా అప్పటి నుంచి ఆడి బట్టి ఈడు చదువుకుని, ఆడు చదువుకుంటాడు ఈడు, ఈడు చదువుకు, ఆడు చదువుకుంటే ఆడికి 90 ఇస్తాంటే ఈడికి 90 రావటం ప్రారంభం. ఏంటి సహవాసం అభివృద్ధి గారికి నష్టం ఏంటి, ఒక అన్నం పెట్టాడు అని, ఓ రూమ్ ఇచ్చాడు, అన్నం పెట్టాడు, అంతకంటే ఆయన చేసింది ఏం లేదు. కానీ దత్తుడికి ఈడికి 90 రావటం ప్రారంభం. పెట్టిందల్లా ఏమి, అన్నం పెట్టాడు, రూమ్ ఇచ్చాడు, ఆయన నేరడికి వెళ్ళే రోజు సైకిల్ వెళ్ళే బాబా అబ్బాయికి తగ్గింది అంతకంటే. కానీ ఎక్కువ బాధపడింది ఎవడు, నేరడి వీళ్ళ అబ్బాయి కాదు, సచిన్ గారి దత్తుడే. అంటే అసోసియేషన్, సహవాసం వల్ల. అది అందుకు చెబుతున్నాడు ఈ భౌతికంగా, భౌతిక విషయాలు ఇప్పుడు నేను చెప్పింది భౌతిక విషయం. ఇదే ఇందులో ఏంటంటే, ఆ మహాత్ముని మహర్షుల యొక్క సత్సంగం వల్ల అక్కడ వాతావరణం, మానసిక వాతావరణం మారిపోతుంది. ఆ స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు గాంధీ గారు వాయిచ్గా ఎంత చేస్తే తుండుగొడ్డ అయింది, ఓ తుండుగొడ్డ పై మీద చిన్న కండువ. 100,000 ఆయన ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ లో 100,000, 200,000 ఉండేవారు. మేక పిల్లలా ఉంటాడు, మేక పులిలా ఉంటాడు గాంధీ గారు, మేక పిల్లలా ఉంటాడు. అలా స్టేజ్ మీదకి వస్తున్నారు అనుకోండి, ఏదైనా గొడవగా చేస్తే ఏదో చేస్తూ ఉంటారు కదా, మీరు ఏమో డోంట్ మేక్ నాయిస్, అల్లరి చేయకండి, గొడవ మన రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కదా, అల్లరి చేయకండి, గొడవలు చేయకండి, ఏంటి గొడవని ఇలా అండి ఆయన. ఇంకా శ్రీనివాస్ కూర్చుంటూ ఇలా చూస్తాడు, ఐడెంటిఫికేషన్ మానవ జాతితో తదాక్ష్యం, మానవ జాతి పట్ల ఉన్న ప్రేమ, ఐడెంటిఫై, కంప్లీట్ ఐడెంటిఫికేషన్ విత్ హ్యూమానిటీ, విత్ మదర్ ల్యాండ్. మన ఎలా అంటే ఎవడు ఊరుకుంటాడు, ఎవడు ఊరుకోడు, గొడవ చేసేవాడు మాటలు, డోంట్ మేక్ నాయిస్ ఈ మాటలు లేదు, అంటే అల్లరి చేయకుండా గొడవ చేయకుండా అంటారు, ఆ మాట పైకి అనరు. కంప్లీట్ ఐడెంటిఫికేషన్ విచ్ మదర్ ల్యాండ్ విచ్ కంట్రీ. మాతృభక్తి, ఆ దైవ భక్తి, ఆ దేశభక్తి మానవులతోటి కామన్ మ్యాన్ తోటి ఆ దేశంలో నివసించే ప్రజలతోటి తదప్షం కంప్లీట్ ఐడెంటిఫికేషన్ విత్ ద కంట్రీ విత్ ద హ్యుమానిటీ. ఎముకలు ఎముకలు అరిగిపోయేలాగా, ఎముకలు అరిగిపోయేలాగా సేవ చేసి సేవ చేసి ఇతరుల చేత హత్య చేయబడేటువంటి గాంధీకి ఆస్తి ఏంటంటే చనిపోయిన రోజునే బ్యాంకులో ఒక్క రూపాయి లేదు, ఒక కేజీ టమోటాలు ఉన్నాయి ఇంటికాడ, ఏదో రొట్టి చేసుకోవడానికి ఏదో గోధుమ పిండి ఏదో ఉంది, ఓ కర్ర ఒకటి ఉంది, ఓ భగవద్గీత ఒకటి ఉంది, కళ్ళ చూడు కళ్ళ చూడు అది ఆస్తి. దేశంలో కామన్ మ్యాన్ ఏదైతే తిన్నా అది కూడా నేను తిన్నాం. దేశంలో కామన్ మ్యాన్ ఎటువంటి బట్టలు కట్టుకున్నాను ఎటువంటి బట్టలు నేను కట్టుకోను. ఒక దేశంలో కామన్ మ్యాన్ ఒక సామాన్య మానవుడికి లేని భోగం నాకెందుకు? కంప్లీట్ ఐడెంటిఫికేషన్ విత్ ద కంట్రీ. మనకేంటి ఇంట్లో మాంసం కూర ఉంటే ఇంట్లో తిన్నారో లేదు, మొత్తం దాకంతా మనమే తినేయటం. మనం ఊళ్ళో వాళ్ళకి పెట్టొద్దు, దేశం వాళ్ళకి పెట్టొద్దు, ఇంట్లో వాళ్ళు వెనకాలకుని కూరమే కలుసుకుంటాం, మనమే తినేయటం. మరి ప్రజలకు సేవ చేస్తాం, రోడ్ల మీదకి మనమే రావటం, ప్రజలకు సేవ చేస్తారా? కొంతమంది ఇంట్లో మాంసం కూర తింటే వెనకాల వాళ్ళు కూడా ఉండకుండా ఇది మనం తినేస్తాడు మొత్తం అంతా. అంటే ఇష్టమే తినేస్తాడు, వెనకాల వాళ్ళు కూడా కొన్ని మిగడతాడు అనదు, ఆడు మొత్తం దాకంతా ఆడే తినేస్తాడు. తయారు చిన్న పర్వాలేదు, మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నేను ప్రజలకు సేవ చేస్తానంటాడు. బాబు నువ్వు ప్రజలకు ఏం సేవ చేయొద్దప్పుడు మనం ఏం చెప్పాలో, ఇంట్లో వాళ్ళకి సేవ చేసి సరిపోతున్నా మనం చెప్పాలి నమస్కారం పెట్టాడుకి. నువ్వు ప్రజలకు సేవ చేయొద్దు, ఇంట్లో వాళ్ళు కొన్ని కూర మిగిలించమని చెప్తే సరిపోతుంది. ఆ మాంసం కూర చేపల కూర కొన్ని ఇంట్లో వాళ్ళకి మిగిలిచు, నువ్వు మాకేం సేవ చేయొద్దు, నీ తర్వాత ఇంట్లో వాళ్ళు నలుగురు ఎదురు తినాలి కదా, వాళ్ళు కొంచెం మిగిలిచి అడుగు దండం పెట్టి నువ్వు మాకు సేవ చేయొద్దని ఇంట్లోకి పంపేయలేదు. కంప్లీట్ ఐడెంటిఫికేషన్ వచ్చే కంట్రీ. అంటే ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ తాదాప్యం, ఆ గాంధీ గారికి దేశం మీద ఎంత తాదాప్యం ఉందో అలా లోపల సద్వస్తువుతో మనకెంత తాదాప్యం ఉంటే అది తెలియబడకుండా ఎలా ఉంటుంది? ఈ దేహంతో నాకెంత తాదాప్యం ఉందో, ఇప్పుడు మీరు ఎవరన్నా నన్ను విమర్శించారనుకోండి, దుఃఖం శరీరానికి రాదు మనస్సుకు వస్తుంది. ఎవరికి వస్తుంది? శరీరానికి దుఃఖం రాదు మనస్సుకు వస్తుంది. అంటే మనస్సుకు దుఃఖం ఎందుకు వస్తుంది? ఆ మనస్సు నేను అనుకోవటం వల్ల దుఃఖం వస్తుంది. అది శరీరంతో నాకు ఇప్పుడు తాదాప్యం ఎలా ఉందో, నా మనస్సుతోటి శరీరాన్ని స్థూల శరీరం అంటారు, మనస్సునేమో ఇది సూక్ష్మ శరీరం అంటారు, అజ్ఞానాన్ని ఏమో కారణ శరీరం అంటారు. నా అజ్ఞానమే నా వెర్రి నాకు ఇష్టం, ఎవడు వెర్రి ఆడికి ఇష్టం, వాడికి జ్ఞానం కావాలి, ఎవడు వెర్రి ఆడికి ఇష్టం. నా స్థూల శరీరం నాకు ఎంత ఇష్టమో, నా సూక్ష్మ శరీరంతో నా తాదాప్యం ఎంత ఉంటుందో, నా కారణ శరీరంతో నాకు తాదాప్యం ఎంత ఉంటుందో అంత తాదాప్యం. అంత కంప్లీట్ ఐడెంటిఫికేషన్ లోపల సద్వస్తువుతోటి కనుక నాకు ఉంటే జ్ఞానం రాకుండా ఎక్కడికి వెళుతుంది? మనం మోక్షాన్ని పొందడం కాదు, మోక్షమే వచ్చి ఒరిస్తుంది మనల్ని. మనం ఏ వస్తువుని తెలుసుకోవాలనుకుంటున్నా దాని దగ్గర ఆ వస్తువు దగ్గరికి మనం వెళ్ళక్కర్ల, ఆ వస్తువే మన గుమ్మాలోకి వచ్చి మన తలుపు తడుతుంది. కంప్లీట్ ఐడెంటిఫికేషన్ విత్ ద ట్రూత్, కంప్లీట్ ఐడెంటిఫికేషన్ విత్ ది మోర్టల్ స్పిరిట్, ది అన్డయింగ్ స్పిరిట్. ఆ తాదాత్మ్యం రావాలి. ఏం అక్కర్లేదు, మీ పిల్లల్ని ఎవరైనా కొట్టారనుకోని పట్టుకుని ఆ కొట్టినాడు మీద ఎంత కోపం వచ్చేస్తుంది? ఏం చేత మీ బిడ్డ మీద ఉన్న తాదాత్మ్యం, అటువంటి తాదాత్మ్యం వస్తువు మీద రావాలి, హృదయంలో ఉన్న సద్వస్తువు మీద మనకు రావాలి. కంప్లీట్ ఐడెంటిఫికేషన్, 100% ఐడెంటిఫికేషన్ విత్ ద ట్రూత్, విత్ అన్డయింగ్ స్పిరిట్. ఇప్పుడు మీ అబ్బాయిని ఎవరైనా కొట్టాడనుకోని మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళిపోతారు, సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, గొడవ చేసేస్తారు కదా, మళ్ళీ ఆయన కొట్టే వరకు పోలీసు వాళ్ళు చేత ఆయన పట్టుకుని కొట్టిస్తారు. అంటే ఏం చేత మీ బిడ్డ మీద ఉన్న ఐడెంటిఫికేషన్, అటాచ్మెంట్, అటువంటి తదార్చి మన హృదయంలో ఉన్న శ్రద్ధ వస్తువుతో ఉంటే ఐదు అవుతుంది. అది అంచేత మీకు వాతావరణం వల్ల వాతావరణం మారిపోతుంది. ఈ వాతావరణం మారిపోతుందని ఎందుకు చెప్పారంటే, మీటింగ్ లో ఎంత అల్లరి జరుగుతున్నా గాంధీ గారు స్టేజ్ మీదకి వచ్చాడనుకోండి సడన్ గా సైలెంట్ అయిపోతుంది. అంటే మీరు గొడవ చేయొద్దని అందరు ఉరికారు సార్, వాతావరణం అప్పటికప్పుడు మారిపోతుంది. అంతే ఆ జెంటిల్నెస్ అక్కడ మీరు చూడవలసింది ఏంటంటే జెంటిల్నెస్, ఆ జ్ఞానం యొక్క వైభవం, ఆ మంచితనం యొక్క వైభవం, నిష్కపటి కపటం లేని మనిషి వచ్చినప్పుడు వైభవం, అది కపటం ఎలా ఉంటుందో తెలియని మనిషి, దాని తాలూకు వైభవం ఉంటుంది. వాళ్ళు ఏమందరూ ఉరికే వాతావరణం సడన్ గా మారిపోతున్నారు. అంటే సజ్జన సాంగత్యంలో సత్పురుషుల సహవాసంలో అంతకుముందు నీకు చెడు తలంపులున్నా చెడ్డ ఆలోచనలు ఉన్నప్పటికీ ఆ సజ్జన సాంగత్య గాంధీ గారు రాకముందు సభలో గొడవ జరుగుతున్నప్పటికీ గాంధీ గారు స్టేజ్ మీదకి వచ్చేవాడు ఆ వాతావరణం ఎలా మారిపోయేదో, అలాగే సజ్జన సాంగత్యం నువ్వు చేసినప్పుడు అంతకుముందు నీ మనస్సు ఎలా ఉన్నప్పటికీ ఏమైనా నీకు ఆ దుష్ట సంకల్పాలు దుష్ట ఆలోచనలు ఏమున్నప్పటికీ ఆ వాతావరణంలో ఇవన్నీ పోతాయి నీకు, మరి సహృదయం కలుగుతుంది నీకు, సద్బుద్ధి కలుగుతుంది, బాగుపడే తలంపులు వస్తాయి, బాగుపడే ఆలోచనలు వస్తాయి, బాగుపడే ఊహలు వస్తాయి, బాగుపడే సంకల్పాలు వస్తాయి. భౌతికంగా బాగుపడతావు. మనం సత్పురుషులు సహవాసం చేయడం రెండు లాభాలు, భౌతికంగా బాగుపడతాం, ఆధ్యాత్మికంగా బాగుపడతాం. ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా బాగుపడతాం హోలీ కంపెనీ వల్ల. అంచేత వాడి సమక్షంలో ఆ హోలీ కంపెనీ సజ్జన సాంగత్యం, ఆ హోలీ కంపెనీ సజ్జన సాంగత్యం. నీకు తెలియకుండానే పెద్ద ధ్యానం చేసేసి జపం చేసేసి కష్టపడిపోయి శరీరం అంతా చెమట పట్టించేసుకుని, అది ఓ మనసు నిలబట్టం లేదు నిలబట్టం లేదు నిలబట్టం, ఈ గోడను తీసుకెళ్లి తలపేసి కొట్టుకుని, ఈ గోడ అక్కర్లేదు అయ్యా, అది మహాగురువులు మహాజ్ఞానుల సమక్షంలో నీ మనస్సు మామూలుగా ఆగిపోతుంది, దాని చేపలు ఆగిపోతుంది, అది నిర్మలమైపోతుంది, అది నిశ్చలమైపోతుంది. అక్కడ చోట ఆగదు అయ్యా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పుడు నీకు సత్యం, నీ హృదయంలో ఉన్న సత్యం గోచరిస్తుందో అటువంటి సమాధి స్థితికి గోరిపోతాడు అయ్యా గురువు. ఒక్క సమాధి స్థితి మనం పొందినప్పుడు మాటకి ఇక్కడ వస్తువు గోచరిస్తుంది, అప్పుడు వరకు గోచరించదు. నీ మనస్సును ఆపు చేయటమే కాదు, నీ మనస్సును నిలబెట్టడమే కాదు, గాలిలోని చోట దీపం ఎలా ఉంటుందో అలా చేయటమే కాదు. ఏ స్థితిని నువ్వు పొందితే నీ హృదయంలో నిజం నీకు అందుతుందో ఆ స్థితికి, ఆ సమాధి స్థితికి కొనిపోతాడు గురువు. సమాధి స్థితి పొందే వరకు మన హృదయంలో నిజం మనం గోచరించదు, ఆ సమాధి స్థితి కూడా నీకు వరింపజేస్తాడు. ఒకవేళ నీకు ఆలోచనలో ఏదైనా తప్పుడు ఆలోచన ఉందనుకో, తప్పుడు ఆలోచనలోంచి కూడా నేను మార్పు తీసుకొస్తాడు. రాంగ్ థింకింగ్ లోంచి రైట్ థింకింగ్, రాంగ్ యాక్షన్ లోంచి రైట్ యాక్షన్ లోకి నేను మళ్లిస్తాడు. నీకు తెలియదు, నీకు తెలియకుండా నేను మళ్లిస్తాడు, నీకు తెలియకుండా నేను మళ్లిస్తాడు. అంచేత తనకి ఏ, తన గురువుకి ఏ అనుభవం అయితే ఉందో, ఏ అమృతానుభవం అయితే ఉందో, అది నీకు తెలియకుండా నీకు గోచరింపు చేయకుండా నీకు కూడా అమృత అనుగ్రహిస్తాడు వాడు గురువు. తనకి ఏ అమృతానుభవం అయితే ఉందో, అమృతానుభవం నీకు తెలియకుండా అమృత అనుభవం నీకు కూడా కలగజేస్తాడు వాడు గురువు. నీకు కలగజేస్తున్నట్టు నీకు కూడా తెలియనప్పుడు వాడు గురువు. ఏంటంటే గురువుకు గుర్తింపులు అక్కర్లేదు, గురువుకి గుర్తింపులు అక్కర్లేదు, గురువుకి ద్వైతం అక్కర్లేదు. ద్వైతం ఉన్న వాడికి గుర్తింపు కావాలి, ద్వైతం లేని వాడికి గుర్తింపు అక్కర్లేదు. భగవాన్ అంటారు అసలు మాటే అహంకారం. నోరు మెదిపేవా అహంకారం వచ్చేస్తుంది, ద్వైతం వచ్చేస్తుంది, నువ్వు నేను భేద బుద్ధి వచ్చేస్తుంది. నోరు మెదపకో, సాధ్యమైనంత నోరు మూసుకుని పడి ఉండు. నోరు మెదిపేవా, నోరు మెదిపేవంటే నువ్వు నేను భేద బుద్ధి వచ్చేస్తుంది, ద్వైతం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. నేను ఇలా చెప్తున్నాను అలా చెప్తున్నాను, అహంకారం వచ్చేస్తుంది, అజ్ఞానం పెరిగిపోతుంది పెరిగిపోతుంది. ఎంతో తప్పనిసరి అయితేనే కానీ నోరు మెదపకు, నోరు మెదిపేవా. ద్వైత బుద్ధి వస్తుంది, ద్వైతం వల్ల భయం వస్తుంది, ద్వైతం వల్ల శోకం వస్తుంది, ద్వైతం వల్ల జన్మలు వస్తాయి, ద్వైతం వల్లే నీకు అజ్ఞానం పెరుగుతుంది. భయానికి కారణం ద్వయం, కోరికకి కారణం ద్వైతం, భయానికి కారణం ద్వైతం. నోరు మెదిపేవా, ద్వైత బుద్ధి పెరిగిపోతుంది. సాధ్యమైనంత వరకు అవసరమైతేనే కానీ మాట్లాడుకు, అసలు సాధ్యం లేక మాట అహంకారం. ఇప్పుడు ఎవడో భగవాన్ చెప్పిన మాట వదిలేయండి, మనం రోజు తింగర మాటలు కదా అహంకారం. మనం చెప్పి ప్రతి మాట ఏదో అనుద్రించామంటారు, ఏనుద్రించామంటారు, అదే అంటారు, ప్రజలకు సేవ చేస్తున్నామంటారు, ఏంటో తెలియదు సేవ, ఏంటో పోలేరమ్మ సేవ ఏంటో మనకు తెలియదు. అది పోలేరమ్మకు సేవ చేస్తున్నారో లేదా ప్రజలకు సేవ చేస్తున్నారో మనకు తెలియదు. అది ఒకటి అందిస్తుంటాడు, అది ఒకటి అందంటాడు, అక్కడ ఏదో చేశానంటాడు, ఇక్కడ ఏదో చేశానంటాడు. ఇంక 24 గంటలు ఆత్మస్థుతి పరనంద, ఆత్మస్థుతి పరనంద. వాడిని వాడిని పొగుడుకోవడం, ఇతరులను తిట్టడం. నోరు మెదపకు, నోరు మెదిపేవో అహంకారం, నోరు మెదిపేవో అజ్ఞానం. వెంటాడుతుంది, నిన్ను చుట్టమడుతుంది, చుట్టేస్తుంది. అది ఇంకోటి మనం మాట్లాడేది చంద్ర మాటలే కదండి. మన మాట ఎవరికైనా జ్ఞానం ఇస్తుంది, ఎవరికైనా శాంతి ఇస్తుంది, ఎవరికైనా మంచి కలగజేస్తాం. మనం చూసుకుంటే మనకే తెలుస్తుంది కదా, భగవాన్ చెప్పిన మాట మనకే. నోరు మెదపకు, నోరు మెదిపితే ద్వైతం, నోరు మెదితే అహంకారం. నోరు మెదిపావంటే నువ్వు నేను దాదాపు పెరిగిపోతా ఉంటుంది, ఆ సెపరేట్నెస్ పెరిగిపోతా ఉంటుంది. గురువుకి గుర్తింపు అక్కర్లేదు, గుర్తింపులు గురువుకి అక్కర్లేదు. ముగిస్తున్నాం, 5 అవుతుంది. తర్వాత మీకు ఆ గురువు దయ ఇప్పుడు తెలియదు, వస్తువు అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు, ఇదంతా గురువు దయ్యన. ఇప్పుడు మీకు మీకేమో కూర్చోవడం బాధ, నాకు చెప్పడం బాధ, మీకు మోకాలు నొప్పులు, నాకు నోరు నొప్పులు. ఆ వస్తువు అనుభవంలోకి వచ్చాక ఇదంతా గురువు దయ వల్ల. అనుభవం వచ్చే వరకు మీకు గురువు వైభవం తెలియదు, అది అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది, ఓ ఇదంతా గురువు దయ, గురువు అనుగ్రహం తప్పించి ఇక్కడ ఏమీ లేదు, అంతా గురువు దయ్యాలండి. ఎప్పుడు తెలుస్తుంది? అది పొందాక తెలుస్తుంది. కానీ ఈ లోపల మీరు అనుకున్న గురువు యొక్క వైభవం తెలియదు, గురువు యొక్క దయ తెలియదు, గురువు యొక్క అనుగ్రహం తెలియదు, మీకోసం గురువు పడ్డ సఫరింగ్ కూడా మీకు తెలియదు. అది లోపల అది పొందవలసింది, అది పొందాక పొందవలసింది. పొందాక మనల్ని ఏదో ఇక్కడ ఏదో సరదాగా ఇక్కడ చెట్టేసాం, అక్కడ కొబ్బరి మొక్క వేసాం, ఇక్కడ మామిడి చెట్టు వేసాం, చేస్తాం ఏదో చేసాం అంటే అక్కడ భీమారాన్ని ఎవరన్నా 10 మందిని చదివిస్తున్నాం అంటాం, ఏదో చెప్తాం, ఏదో చెప్తాం, ఏదో ఏదో మన గురువు ఇక్కడ ఆడేవాడు. మనం ఈ చేస్తే చేయమంటాడు కానీ వద్దండు, వేరే ఉంది, వేరే ఉంది, నీకు పొందవలసింది ఇది కాదు, ఎన్ని స్వప్న సమానం, వేరే ఉంది, వేరే ఉంది, అక్కడ తోలిపోటేమో అనే పని ఇది కాదంటూ తోలిపోతూ ఉంటాడు. నువ్వు చేసిన మంచి పని ఖండించడు, కానీ ఇదే సర్వస్వం అనుకోకు, ఇదే సర్వస్వం అనుకోకు, అది తోలి, ఇది వేరే ఉంది, నువ్వు పొందవలసింది ఇది కాదు, వేరే ఉంది, ఇదంతా స్వప్న సమానమే, నువ్వు ఒక ఘనకార్యాలు చేసినా ఇది వేరే ఉంది, వేరే ఉంది, అక్కడ ఇది తెలియకుండానే నేను ఇక్కడ ఆగిపోకుండా తొలగిపోతూ ఉంటాడు వాడు గురువు. అది కదా నేను ఎమ్మెల్యే చేశాను, ఎమ్మెల్యే చేస్తే చేస్తే ఇది స్వప్నమే, వేరే ఉంది, వేరే ఉంది, తొలగిపోటేమన్నా ఇంకా ఇది ఇది నిజం కాదని గురువు తెలుసువాడు నిజంలో ఉన్నాడు కాబట్టి నిన్నేం ఖండించడు, చేస్తే మంచి పనులు చెయ్యి, ఒకటి చేసిన అది కూడా స్వప్నమే, చెయ్యి చేయమని ఖండించడు, నిన్ను ఖండించడం ఉద్ధరిస్తాడు వాడు గురువు, నేను ఖండించడు. కానీ ఎక్కడ ఏ వస్తువు నువ్వు పొందాలో, ఏ స్థితిని పొందాలో అక్కడ తీసుకెళ్లే వరకు అది వేరే ఉంది, ఇట్ ఇస్ డిఫరెంట్, డిఫరెంట్, డిఫరెంట్ అని నేను తొలగిపోతూ ఉంటాడు. నీతో నవ్వుతాడు, నీతో మాట్లాడతాడు, నీతో కోపగించుకుంటాడు, అంత ఎత్తి ఎగిరిపోయి కేకలేస్తాడు. అది గురువు యొక్క కోపం కూడా, గురువు యొక్క అనుగ్రహమే గుర్తించిన వాడు ధన్యుడు. భగవాన్ కూడా కొన్నాళ్ళు 15 రోజులు ఎవరితో మాట్లాడాడు కాదు, భగవాన్ భగవాన్ మీరు ఎదురుగుండా కూర్చుంటారనుకోండి, ఆ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళతో మాట్లాడేసి ఆ చివర కూర్చోవాళ్ళు పిలిచేవాడు దగ్గరికి, మీరు భోజనం చేశారా, స్నానం చేశారా, ఆ చివర కూర్చోవాళ్ళు పిలిచేవాడు మీతో మాట్లాడే. వీళ్ళకి ఎదురుగుండా కూర్చున్న వాడికి మండిపోయి, ఏదైనా మనం ఫ్రెండ్ షీట్ లో కూర్చున్నాం ఏంటి మనతో మాట్లాడి ఎవడో ఆ చివర కూర్చున్నాడు, ఆ మండిపోవటానికి ఈ పనులు అనేది చేసి కావాలని చేసేవాడు, ఆ మండిపోయి వెళ్ళి లోపల మంట పోవాలి బయటకని. ఎదురులో కూర్చున్నాడు, ఇదేంటి మనం పొద్దుటి నుంచి ఎక్కడ కూర్చున్నాం, మనం అంక చూడడం, మనతో మాట్లాడు, ఆ గోడంక చూస్తాడు, ఆ దారి పేవులు పిలుస్తాడు, ఆడేదో అంటాడు, ఇదంటాడు, నువ్వు అన్నం తిన్నావు అంటాడు, స్నానం చేయించాం, మనం ఎదురుకుండా కూర్చున్నాం, ఫ్రెండ్ షిప్ లో కూర్చున్నాం, పొద్దుటి నుంచి కాఫీ లేదు, ఈడేంటి ఇటువంటి గురువు దొరికాడంటే నాకు లోపల తిట్టేసుకుంటారు. ఆ లోపల మీకు ఎన్ని తిట్లు ఉన్నాయో మీకు తెలియటం కోసం గురువు అలా చేయాలని చేస్తాడు వాడు గురువు. ఓ తిట్టిపోసేసుకుంటారు లోపల, మీకు తెలుస్తాడంటున్నా వాడికి తిట్టిపోసుకుంటున్నారు గురువుని. ఒకసారి ఎదర కూర్చున్న వాళ్ళతో భగవాన్ మాట్లాడేవారు కాదు, లోపల నీకు మంట వచ్చేయాలన్నమాట, ఆ మంట నీకు ఎంత లోపల నీ మంట, నీ మంట నీకు తెలియాలి, నీకు తెలిస్తే కదా బయటకు రాదు అని చెప్పి ఆత్మవిచారణ. నీకు ఎక్కడో అక్కడదాకా వెళ్ళక్కర్లేదయ్యా, భీమవరం రైలు, నువ్వు రైల్లో కూర్చుంటే హైదరాబాద్ వెళ్ళటానికి 12 గంటలు పట్టవచ్చు, కానీ ఆకివీడి రావడానికి 12 గంటలు పట్టదు, అరగంటలోనే వచ్చేస్తాయి. అలాగే నువ్వు ఆత్మవిచారణ కనుక ప్రారంభిస్తే చాలా దోషాలు పోతాయి మనసులో. అది వదిలేయండి, ఏది అంతస్తు ఆ సమాధి స్థితి వదిలేయండి, ఆ నిర్వాణ స్థితి వదిలేయండి, ఆ స్వర్గరాజ్యం వదిలేయండి, అంత దూరం వెళ్ళక్కర్లేదు. కొంత దూరం ప్రయాణం చేసేప్పటికీ మీకు శాంతి అందుతూ ఉంటుంది, బుద్ధిలో మీ దోష, మీకు తెలియని దోషాలు తెలుసున్నా, తెలియని తెలుసున్న దోషాలున్నా, తెలియని దోషాలున్నా, ఆత్మవిచారంలో కొంత దూరం ప్రయాణం చేస్తే మీకు తెలియకుండానే కురుపు మీద పెచ్చి రాలిపోయినట్టు దోషాలు కూడా రాలిపోతాయి. ఆకివీడు రావటానికి, భీమరాంచి ఆకివీడు రావటానికి 12 గంటలు అక్కర్లేదు, 1/2 గంట సరిపోతుంది. రాబోయే ప్రవచనం, రాబోయే ప్రవచనం డేట్ ఎంత, ఈరోజు 1వ తేదీ శనివారం. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. శనివారంలో సాయిబాబా దేవాలయం ఉంది, ఆ సాయిబాబా దేవాలయం పైన కళ్యాణ మండపం మీద నిర్మించారని భక్తులు చెప్పారు. 1వ తేదీ డిసెంబర్ నెల, డిసెంబర్ 3వ తేదీ రాజేంద్ర ప్రసాద్ జయంతి, రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు. నాకు రాజకీయ నాయకుల్లో అందరికంటే బాగా ఇష్టం రాజేంద్ర బాబు, మొదటి రాష్ట్రపతి, ఫస్ట్ రాష్ట్రపతి, జంటిలు 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 రాజకీయ నాయకుల్లో మొదటి రాష్ట్రపతి రాజేంద్ర బాబు అంటే బాగా, ఆయన డిసెంబర్ 3న పుట్టాడు. ఆయన జంటలు 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 జంటలునెస్, జంటల మ్యాన్ అంటారు చూడండి, జంటల మ్యాన్. రాజకీయాల మధ్యలో ఉండి కూడా ఆయన జంటలునెస్ ఎప్పుడు పోగొట్టుకోలేదు. ఆ జంటలు 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 జంటలునెస్ డిసెంబర్ 3వ తేదీన మీటింగ్ ఏం లేదులని ఉరికొచ్చాడు రాజన్ బాబు గుర్తుకొచ్చాడు, మొదటి రాష్ట్రపతి. ఆయన చదువుకునే రోజుల్లో మీకు రాజన్ బాబును చూస్తే మన కూలి పనులు, పొలం వ్యవసాయం చేయడానికి కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటాడు మనిషి. ఆయన ఎంఎఫ్బిఎల్ ఏదో చదివాడు ఆ రోజుల్లో, పరీక్ష రాశాడంటే యూనివర్సిటీ ఫస్ట్, పరీక్ష రాశాడంటే యూనివర్సిటీ ఫస్ట్, పేపర్కి వెళ్ళి కూర్చున్నాడంటే గోల్డ్ మెడల్. కానీ మీకు ఎలా కనిపిస్తాడంటే మేకపిల్లలా కనిపిస్తుంది. పేపర్ వెళ్ళి రాశాడంటే గోల్డ్ మెడల్ ఇచ్చేవలసిందే వాడికి, ఫస్ట్ మార్క్ కాదు గోల్డ్ మెడల్ ఇచ్చేవలసింది. ఆ జంటలు 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 మ్యాన్ రాజన్ బాబు. అది ఎదురైంది డిసెంబర్ 1వ తేదీ చిన్నమేరంలో మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనివి బాబా ప్రాంగణ, శ్రీనివి బాబా ఆలయ ప్రాంగణంలో. డిసెంబర్ నెల 5వ తేదీ తణుకులో డిసెంబర్ 5వ తేదీ తణుకులో ఆ క్షత్రియ కళ్యాణ మండపం నిర్మించారు. ఆ క్షత్రియ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉదయం 10 గంటలకి ఆనందరాజు గారికి సన్మానం, మధ్యాహ్నం 2 గంటలకి మన జ్ఞాన యజ్ఞం. డిసెంబర్ 5వ తేదీ తణుకుపట్నంలో క్షత్రియ కళ్యాణ మండపం భవనంలో 2 గంటలకి జ్ఞాన ప్రవచనం, 10 గంటలకి ఆనందరాజు గారికి సన్మానం. భక్తులైనటువంటి మీకు అందరికి కూడా ఈ సమాచారం తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. చేస్తాను మీరు వేప చెట్టు ఎక్కడైనా వేసారని కూడా మంచిదే వేప చెట్టు చేయటం. ఇంకా నా జీవితానికి సరిపోతుంది అనుకుంటాను. చేసేవాళ్ళు వేప చెట్టు వేసావు, మంచి పనే చేసావు, నడు నడు వేరే పొందవలసింది వేరే ఉంది, చూరికి పోతా ఉంటాడు. నీళ్లు పోయి వేప చెట్టుకు నీళ్లు పోయి ఇదే సరిపోస్తాం అనుకోకు, నడు 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 గెంటుకు పోవటం ఆడే గురువు. తూరికెళ్ళటమే చెప్పి మాట. ఇంకోటి ఒక వాక్యం చెప్పి ముగించేస్తున్నాను. 1 గంట కంటే మా గురువు గారు తాడిమళ్ళ జగన్నాథ స్వామి గారు చెప్పారు, ఏ మీటింగ్ లేని చూడ 1 గంట కంటే ఎక్కువ మాట్లాడొద్దని. కానీ గురువు గారు చెప్పిన మాట మేము వినకుండా ఇలా గంటల తరబడి మాట్లాడుతున్నాం. రావణ భగవాన్ చెప్పిన మాట ఏంటంటే, దేహమే సత్యం, లోకమే సత్యం. ఈ దేహం మీద, లోకం మీద నీకు సత్యత్వ బుద్ధి, ఇదే ఒకటే సత్యం అనే బుద్ధి ఉన్నంత కాలం నీ మనస్సు లోపల కలదు, ఈ మనస్సుకు అంతర్దృష్టి కలగదు, నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఇది కోటి జన్మలు ఇస్తేనే నీ గతి అంతే, నీ గతి అంతే. శాంతి శాంతి శాంతి.